ఆ లైసెన్స్ వాడు ఎలా ఉపయోగించుకుంటాడు మనం చెప్పలేము. వాడు నవలు చదువుకోవచ్చు, ఇంకోటి ఏదైనా చేసుకోవచ్చు, లేకపోతే వాడు మంచి పుస్తకాలు చదువుకోవచ్చు. అలాగే ఈ గాయత్రి బ్రాహ్మి చేతనత్వం యొక్క సింపుల్ ప్రిన్సిపల్ ఒకటే, సామూహికమైనటువంటి జీవితము జీవించగలగటము. అందుకే ఈకే గారు సహజీవనం అన్నారు. పేర్లు మారే కొంచెం కొంచెం, అంతకంటే ఇంకేం లేదు. గురువు గారు సంజీవని విద్య అన్నారు. కానీ ఏ పేరు పెట్టినా అరవిందో దాన్నే అతి మానస చేతన అన్నాడు. అతి మానస చేతన అంటే ఒక వ్యక్తికి సంబంధించింది కాదు, సూపరామెంటల్ డిసెంట్ అందరి వ్యక్తులను కూడా పృథ్వీ మీద ఆ చేతనత్వం అలా అవతరించింది, మొత్తం పృథ్వీ అలా పైకి లేచింది అన్నాడు. పృథ్వీ అంటే నా ఉద్దేశం భూమి కాదు, పృథ్వీ చేతనత్వం. అతి మానస డేట్ ఏంటది, 23rd November 1926 నాడు ఆ సంఘటన జరిగింది అని చెప్పాడు. మొత్తం మానవాళికి చెప్పిన సంఘటన అది. అంటే ఈ బ్రాహ్మీ చేతనత్వాన్ని మీరు ఎప్పుడైతే జీవితంలోకి ప్రవేశపెట్టడానికి ట్రై చేస్తారో, వ్యక్తిగత జీవితానికి స్వస్తి చెప్పి సామూహిక జీవితాన్ని మనం మొదలెట్టాల్సి వస్తుంది. కానీ దీని బీజాలు ఈ లేబర్ మూమెంట్, సత్యాగ్రహము, ఈ పేరుతో జరుగుతూనే ఉన్నాయి. సామూహిక జీవితం అంటే కదా, కొందరు శ్రామికులు కలిసి ఒక సంస్థని, ఒక సంఘటనని ఏర్పరచుకుంటారు. సంఘటన ద్వారా వాళ్ళు చేసేటువంటి పని వ్యక్తిగతమైనటువంటి పనులు చేయలేరు కదా. నీకు ఏదైనా వ్యక్తిగత లాభం ఉంటే నువ్వు మేనేజర్ని కలుసుకో, మెల్లిగా వాడిని మోడర్న్ భాషలో కాక అంటారు. దాన్ని మిల్లిమిల్లి స్టోకర్ భాష అని పాత భాషలో మెల్లిగా కాక పట్టి ఏదో పని చేయించుకోవాలి తప్ప, వ్యక్తిగతమైనటువంటి మార్పుల కోసం ఇండివిజువల్ సాధన ఉంది. కానీ ఈ బ్రాహ్మీ చేతనత్వానికి, గాయత్రి చేతనత్వానికి సంబంధించినటువంటి సాధనలు వ్యక్తిగతమైనటువంటి మార్పులు కానీ, కోరికలు కానీ మీరు కోరకుండా సామూహికమైనటువంటి మార్పును మీరు ఎప్పుడైతే కోరుతారో, అందరి కోసం మీరు కోరేటటువంటి కోరికలు కోరుతారో, అప్పుడు మీరు విష్ణు గ్రంథి నుంచి శివగ్రంథికి, శివగ్రంథి నుంచి బ్రహ్మగ్రంథి వరకు వస్తారు. మీరు ఈ బ్రహ్మగ్రంథిలో రావటానికి ఇచ్చే ఇంజెక్షన్సే యుగ నిర్మాణ యోజన సత్సంకల్పములు. యుగ నిర్మాణ యోజన సత్సంకల్పాల్లో చాలా ప్రముఖమైనటువంటి సంకల్పము బ్రహ్మగ్రంథికి సంబంధించింది ఏంటి అంటే, నా జీవితము స్వార్థము కొరకు కాక పరమార్థం కొరకే వెచ్చిస్తాను. రెండు రేం చెప్తా, నలువేపుల స్వచ్ఛత, మధురత, అందమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని నిర్మించడానికి నేను శాయశక్తులా ప్రయత్నిస్తాను. ఇవే కదా అక్కడ చెప్పుకుంటూనే, ఇప్పుడు ఇంతవరకు నేను ఏదో ఒక పెద్ద పేరు పెట్టి చెప్పాను నేను బ్రహ్మగ్రంథి అని. కానీ బ్రహ్మగ్రంథి అని పేరు పెట్టకుండా వాటిని యుగ నిర్మాణ యోజన సత్సంకల్పములు అన్నా అదే. చివరికి ఏం చెప్తాం అక్కడ మనం, ఇతరులు నా ఎడల ఎలా ప్రవర్తించాలని కోరుకుంటాను, వారి ఎడల నేను అలాగే ప్రవర్తిస్తాను అని కోరుకుంటున్నాను అనేది బ్రహ్మగ్రంథి జాగ్రత్త అవటానికి కావలసినటువంటి రాజమంత్రం కీ. అది ఆ ఒక్క తాళంచు మీ దగ్గర ఉంటే అన్ని గ్రంథాలు జాగ్రత్త అయిపోతాయి. ఇంకంటే ప్రతి వ్యక్తి మీరు చెప్పిన మాట వింటాడు. ఇంకంటే అతను మనం ఎలా కావాలని కోరుకుంటున్నామో అలా ప్రవర్తిస్తాం, కానీ అతను నేను కావాలనుకున్నట్టు ప్రవర్తించమని కోరుకోవటం లేదు కదా. ఇంక వెనకేం చేస్తాడు అది అన్నమాట ఇక్కడికి. కానీ ఇక్కడ వాడిని లొంగ తీసుకోవడానికి కాదు ఈ ప్రవర్తన చేసేది. ఇది మీ సంస్కారం అయిపోవాలి, మీ సహజ స్వభావం అయిపోవాలి. ఈ సహజ స్వభావం అయిన మరుక్షణం మీలో ఎటువంటి శక్తులు వస్తాయి, మొట్టమొదటి ఎదుట వ్యక్తి యొక్క మనోభావాలు తెలియటం మొదలెడతాయి. అప్పుడే కదా వాడు ఎలా కావాలని ప్రవర్తిస్తాడో అలా చేయగలం. కథన్నారా మీరు తెలుసే కదా అర్థమంట తెలుగా కథ ఏంటి అంటే, ఒక పెళ్లిలో అవతం జరుగుతుంది, లడ్డూలు తీసుకొచ్చాడు ఒకడు, వద్దు వద్దున్నాడు, కానీ చిన్న నాలుగేళ్ళు తీసుకున్నాడు. అంటే వాడు ఉద్దేశం ఏంటంటే నాలుగు లడ్డూలు అయితే, కానీ పైకి ఏం చెప్తున్నాడు, వద్దు వద్దు అని. ఈ వడ్డించేవాడు ఇది చూడాలో ఇది చూడాలో నేర్చుకోవాలి అదనమాట. అంటే ఈ అతీంద్రియ శక్తుల్లో, ఈ అతీంద్రియ శక్తులు తెలుసుకోవటం అనేది పెద్ద కష్టం కాదు. అతీంద్రియ శక్తుల్లో ఉన్నటువంటి రహస్యం ఏంటి అంటే, ఎదుట మనిషి లాగా మీరు ఊహించుకోగలిగితే అతని మనసులో ఉన్న భావాన్ని మీరు చాలా ఈజీగా పట్టేసుకోవచ్చు. మీ స్నేహితులు కానీ మీ కుటుంబ సభ్యుల్లో కానీ ఎలా వాడు ప్రవర్తిస్తాడు అన్నది ఖచ్చితంగా అందరూ చెప్పగలరు. చెప్పలేదు అని అనుకోను నేను. ఈ కుటుంబ సభ్యులు కూడా వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి పిల్లలు కానీ పెద్దలు కానీ ఈ మాట అంటే ఎలా రియాక్ట్ అవుతారు, యాక్షన్తో కూడా చెప్పగలరు వాడు కరెక్ట్గా. మరి దివ్యదృష్టి ఉన్నట్టే కదా వాళ్ళకి. కానీ అతీంద్రియ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది, ఎదుట వాడి మనస్సు మీ మనస్సు తాదాత్మ్యం చెందిపోవటం వల్ల, అతని మనస్సును మీరు పూర్తిగా అర్థం చేసుకోవటం వల్ల. కానీ ఇప్పుడు మీకు అతీంద్రియ శక్తి ఎందుకు రావటం లేదు అంటే, మనస్సును అర్థం చేసుకున్నారు కానీ దాని ప్రకారం మీరు అతనితో ప్రవర్తించటం లేదు. అతను నా ఇష్ట ప్రకారం ప్రవర్తించాలి కానీ నేను అతని ఇష్ట ప్రకారం ప్రవర్తించటం లేదు. కానీ ఈ మాట చదవగానే ఒక ప్రమాదం ఉంది. ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడానికి లైసెన్స్ వచ్చిందా? మాస్టర్ చెప్పారు కదా మీరు విన్ రూ, ఏం చెప్పారు అక్కడ, ఎవరిష్టం వచ్చినట్టు వాడు ప్రవర్తించండి అన్నారు తప్ప మీరు మళ్ళా మమ్మల్ని మాయిస్ట్ వచ్చినట్టు ప్రవర్తింపజేయమంటే అంటే పిల్లలు పెద్దలను అడిగే ప్రమాదం ఏర్పడుతుంది మాటలు వింటే. కానీ అది నా ఉద్దేశం కాదు, గురువు గారి ఉద్దేశం అంతకంటే కాదు. గురువు గారు చెప్పింది ఏంటి అంటే, దేశకాల పరిస్థితుల్లో మీ వ్యక్తిత్వ నిర్మాణానికి తల్లిదండ్రుల సహకారం చాలా అవసరం. ఎందుకంటే ఏది మంచిదో ఏది చెడో ఇప్పుడు మనకు అర్థం కాదు, పెద్ద అవుతాయి కానీ అర్థం కాదు. చాలాసార్లు నా జీవితంలోనే నేను మా నాన్నగారు చెప్పిన అనేక మాటలు వినలేదు, చాలా పుస్తకాలు చదివేశాను, అహంకారం నాకు ఇప్పటికీ ఉందేమో తెలీదు. అంచేత ఆయన ఆయన చెప్పేది ఏంటిలే నేనే చేసేసుకుంటానని, ఓ ఐదేళ్ళు పోయాక తర్వాత రెండు మూడు ముట్టికాయలు తేలేకరే మా నాన్నగారు చెప్పింది రైతే అని అర్థం చేసుకునేవాడిని నేను. అలాగే ప్రతి మనిషి జీవితంలోనూ గ్యారంటీగా జరుగుతుంది. అంచేత పెద్దలు చెప్పిన మాట మరీ మీ గురువు గారు చెప్పిన పంధాకి వ్యతిరేకంగా ఉంటే వినొద్దు, కానీ గురువు గారు చెప్పిన పంధాలోనే ఉంటే తప్పనిసరిగా వినండి, బాగుపడటానికి స్కోప్ ఎక్కువ. ఇది మాత్రం మర్చిపోకండి. మళ్ళీ పిల్లలకి ఎందుకు స్పష్టంగా చెప్తున్నాను అంటే, పిల్లలు మళ్ళా రేపు నేను వెళ్ళగానే ఇది పెద్ద మీద ప్రయోగిస్తారు, అది ప్రయోగించకండి, ద రివర్స్ ఇస్ నాట్ ట్రూ. అది అంచేత నేను ఇతరుల మనస్సును అర్థం చేసుకుని నేను అలా ప్రవర్తిస్తే వాడు ఎలా బాధపడతాడు, వాడు ఆనందిస్తాడో లేదో తెలుసుకుని నా ప్రవర్తన కూడా ఆ విధంగానే ఉంటుంది అని ఒక నిర్ణయం. ఆ నిర్ణయం తీసుకున్న తర్వాత చివరి మాటగా ఇంకో మాట చెప్పారు గురువు గారు యుగ నిర్మాణ సత్సంకల్పంలో. కానీ ఇదంతా కూడా బ్రహ్మగ్రంథి జాగరణ గురించే, అందుకోసం చెప్తున్నాను. కుండలిని జాగరణ మర్చిపోలేదు నేను, మీ కుండలిని గురించే చెప్తున్నాను ఇదంతా. నేను చివర బ్రహ్మగ్రంథి జాగరణకి భేదనికి ఒకే ఒక మాట చెప్పారు, బ్రహ్మ సృష్టిని నిర్మిస్తాడు కనుక నీ ప్రపంచాన్ని నువ్వు నిర్మించగలవు. మనుష్య అప్నే భాగ్యక నిర్మాత పాత్రే, నీ భాగ్యాన్ని నువ్వే నిర్మించుకుంటావు, ఇతరుల మీద నువ్వు ఆధారపడవలసినటువంటి అవసరం లేదు అన్నంత ధైర్యము ధీమా ఒక బ్రహ్మకి ఉంటుంది, ఒక సృష్టికర్తకి ఉంటుంది. కనుక నువ్వు కూడా ఒక సృష్టికర్తవే అంటే నీలోనే బ్రహ్మగ్రంథి పూర్తి కంట్రోల్లోకి వచ్చేసిందనే కదా అర్థం, నీ భాగ్యాన్ని నువ్వే నిర్మించుకుంటావు అన్నప్పుడు. కానీ మరి ఇది ఎలా చేయాలి, ఈ సాధన ఎలా చేయాలి, మరి ఈ గ్రంథభేదన ఎలా చేయాలి? ఇంతవరకు అంటే నేను చెప్పేశాను, నేను మీ సత్యక్రాలు జాగ్రత్తలు అయిపోయాయి కానీ రెండు అడ్డుకున్నాయన్నాను. ఏ రెండు కూడా కాస్త జాగ్రత్తగా గుర్తుంచుకోండి, విశుద్ధి చక్రం ఓవర్ యాక్టివేట్ అయిపోయింది అన్నాను. రెండోది ఆధ్యాత్మికం అసలు పనిచేయటం లేదు. విశుద్ధి చక్రం అంటే ఏంటి, మాటలు అనకూడని ఎన్నో మాటలు మనం మాట్లాడిస్తూ ఉంటాం, అనవసరమైన మాటలు చాలా. అందుకని గురువు గారు ఈ విశుద్ధి చక్రాన్ని కంట్రోల్ చేయడానికి కనిపెట్టిన మందు ఏంటి అంటే మౌనం. ఈ మౌనం రోజుకి వారానికి 3 సార్లు మౌనంగా ఉంటే విశుద్ధి చక్రం ఆటోమేటిక్గా దాని యొక్క తీవ్రత అంటే మాటల యొక్క తీవ్రత అనకుండా తెలుసుకోకుండానే మనం ఇదే మాటలు అనుకుని మళ్ళీ ఎవరినో బాధ పెట్టే మాటలు అనిస్తూ ఉంటాం. నేను సాయంత్రం అదే నేను చాలా బాధపడ్డాను కొంచెం ఎక్కువ మాటలు మాట్లాడేశానేమో, విశుద్ధి చక్ర జాగరణ జరిగిపోయిందనమాట, నాకేం చేస్తాను దాన్ని మళ్ళా తగ్గించుకున్నా. ఈ విశుద్ధి చక్ర జాగరణలో మాటలు తగ్గించటం, ఎందుకంటే మాటలు 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 మాట్లాడి చివరికి అసలు ఏం మాట్లాడుతున్నామో తెలియని పరిస్థితిలోకి వచ్చాము అన్నది ఈ పొలిటికల్ లీడర్ స్పీచ్ వింటే నాకు చాలా అనిపిస్తుంది. అసలు మొదటి నుంచి మొదలెడతారు వాళ్ళు ఏదో, చివరి ఎక్కడో ఎండ్ అవుతుంది, అసలు వాడు ఏం చెప్పదలుచుకున్నారో నాకు ఇంతవరకు అర్థం కాలేదు. ఒకటి అర్థమైంది, నాకు ఓటు వేసి గెలిపించండి అని. దానికోసం వాడు చెప్పక్కర్లే, వాడు అసలు నుంచున్నారంటేనే అర్థం అని కదా. తర్వాత మేము ఏం చేయబోతున్నాము, మేము ఏం చేయాలి, మా ప్రణాళిక ఏంటి, స్పష్టమైన అవగాహన ఎక్కడా లేదు కదా. మాటలు ఎక్కువైపోయి చేతలు తక్కువైపోతే వచ్చే ప్రమాదం అది, అది విశుద్ధ చక్ర జాగరణ వల్ల వచ్చే ప్రమాదం. ఈ విశుద్ధ చక్ర జాగరణని అందుకే పూర్తిగా అదుపులో పెట్టడానికి మందులు వేసుకోవాల్సి వస్తుంది. సాధారణంగా మందులన్నీ కూడా విషయాలతోనే తయారు చేయబడి ఉంటాయి, ముఖ్యంగా కుండలిని జాగరణ ప్రక్రియలో వేసేటటువంటి మందులు. అంచేత మీరేం మందులు వేసుకోవటానికి ట్రై చేయకండి. శివుడు గురించి నేను చెప్తున్నాను అంతకంటే ఇంకేం లేదు. హలాహలం తాగేడు అంటే అర్థం ఏంటి అంటే, ఇతరుల్ని బాధ పెట్టేటటువంటి మాటలే విషాలు. అందరూ ఆనందంగా కూర్చొని తింటున్నారు, హాయిగా ఉన్నారు, మనం చేశావులే ఓ పని అన్నం ఒక వ్యక్తిని, ఆనందం మొత్తం నాశనం అయిపోయింది కదా. అంతే కదా, అంచక హాయిగా కబుర్లు చెప్పుకుంటున్న వ్యక్తులు మొహం ముచ్చుకుని ఎవరి స్థానంలోకి వాళ్ళు వెళ్ళిపోతారు. హలాహలం ఇంతకంటే పెద్ద హలాహలం ఏం కాదు, ఈ విషయం తాగించాలా ఏంటి, లో తెరిచి ఒక్క మాట ద్వారా మొత్తం వాతావరణాన్ని విషమయము చేయవచ్చు, రివర్స్గా ఆనందపూరితం కూడా చేయొచ్చు. అంచేత మాటలోంచి ఇతరుల్ని బాధ పెట్టేటటువంటి ఏదైనా ఒక వాక్ వస్తుంది అంటే అది అక్కడే ఆపేయండి, బయటకు రానివ్వకండి. శివుడు చేసిన పని అది. మరి గొంతులోనే ఎందుకు ఉండిపోయింది అంటే విశుద్ధ చక్రం అక్కడే ఉంది కనుక, కడుపులో విశుద్ధ చక్రం అనేది ఏం చేస్తాడు అంచేత అక్కడే ఆపుతున్నాడు. మాటను ఇక్కడే ఆపగలడు కదా, ఇక్కడే ఆపుతాడు. అంచేత హలాహలం తాగేడు అంటే అర్థము ఇతరుని బాధ పెట్టేటటువంటి మాటలు ఏవైనా ఉంటే అవి సాధకుడు బ్రహ్మగ్రంథ వేదన చేయవలసినటువంటి సాధకుడు నోటి నుంచి రాకూడదు. ప్రేమగా చెప్పండి చాలు. మాతాజీ దగ్గరికి, వాళ్ళ దగ్గరికి, సత్యసాయిబాబా దగ్గరికి వెళ్తే అసలు ఎలా మాట్లాడాలో అది గమనించండి. మీరు వాళ్ళ స్పీచ్ విన్నప్పుడు, స్పీచ్ వినడానికి ముందు మీరు చాలా బాగుంటారు, నా ఆశీర్వాదాలు మీతో ఉంటాయి, మీరు ఇలా చేయండి అదే కదా అని చెప్పేది, మీరు అది అబ్జర్వ్ చేయకండి. ఆ మాటలో ఉన్నటువంటి మాధుర్యాన్ని అర్థం చేసుకోండి. మనం కూడా అలా మాట్లాడగలగడానికి ప్రయత్నం చేద్దాం. కానీ ఈ ప్రయత్నాలు మీ ఇంట్లో చేసుకోండి, ఇంటి బయట చేయొద్దు. ఇంకేంటి, ఈ ప్రయత్నాలను అర్థం చేసుకునే స్థాయికి సమాజం తగ్గలేదు. చాలా ఎత్తుకి ఎదిగిపోయింది సమాజం కదా, అంటే ఈ స్థాయిని అర్థం చేసుకునే స్థితికి అది రాలేదు. కనుక ఈ ప్రయత్నాలన్నీ మన ఇళ్లలో కానీ, ఈ సాధనా క్యాంపుల్లో కానీ అక్కడ చేసుకోండి. కానీ సాధనా క్యాంపుల్లోనే విశుద్ధ చక్రం కొంచెం ఓవర్ యాక్టివేట్ అయిపోతే ఇంకా ప్రమాదం కదా. తర్వాత
ఆజ్ఞాచక్రం,
ఇది ఈ రెండు చక్రాల గురించి మీరు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి, మిగతా అంతా జాగ్రత్త అయిపోయే ఉన్నాయి మనకి. ఆజ్ఞాచక్రం అయితే గురువు చెప్పినటువంటి ఆజ్ఞలను సూచన తప్పకుండా పాటించడం. అది ఆజ్ఞాచక్ర జాగరణ అయింది అంటే, అది చేయగలిగాము అంటే మనలోని ఆజ్ఞాచక్రము కేంద్రీకృతం అయిపోయింది అని. కరిష్యే వచనం నష్టో మోహా స్మృతి లబ్ధవా, కరిష్యే వచనం తవాను ఏం చెప్పి మనోవైద్య మిగతను పూర్తిగా రంగరించుగా సాగించిన వ్యక్తులు వాళ్ళు. ఈ కాలంలో ఈ కాలంలో జనులు వీళ్ళు వచ్చారు. కానీ అసలు మనిషి యొక్క సైకలాజికల్ ఈ స్వాధ్యాయం మా ప్రమద, స్వాధ్యాయం నుంచి మాత్రం మీరు ఎప్పుడూ కూడా వెనక్కి తిరక్కండి. గురువు గారు అంతటి వాడు, అంత సాధన చేసినటువంటి వ్యక్తి రోజుకి 3 గంటలు స్వాధ్యాయం చేసేదాన్ని. ఆయన 3 గంటలు స్వాధ్యాయం చేస్తే మనం 3 గంటలు స్వాధ్యాయం చేయాల్సిన పని ఏంటంటే, ఆ ఎత్తుకు దగ్గర నుంచి 3 గంటలు చేస్తే నేను కోరింది మీతో ఏంటి అంటే, వారానికి 3 రోజులు 3 అరగంటలు స్వాధ్యాయం చేయండి అన్న కదా చెప్పింది. ఎనీ 3 డేస్ మీరు ఎన్నుకోండి, ఆ 3 రోజులు మాత్రం గడియారం పెట్టుకుని స్వాధ్యాయం చేసుకోండి. మళ్ళీ ఇక్కడ కామన్ సెన్స్ ఉపయోగించండి. పరీక్షల రోజుల్లో స్వాధ్యాయం చేయమన్నారు మాస్టర్ గారు, స్వాధ్యాయం చేస్తాను అలాంటి వద్దు. కామన్ సెన్స్ ఉపయోగించుకుని మీరు చేయగలిగేది చేయండి, చేయలేని దానికి పూర్తిగా బలవంతం ఇవ్వద్దు. మిల్లిమిల్లిగా సంస్కారం ఏర్పడతాయి. ఇది స్వాధ్యాయం గురించి చెప్పదలుచుకున్నది. దాని తర్వాత ఏంటి అంటే, మానవ జీవితంలో అనేక సందేహాలు ఏర్పడతాయి. ఈ పని చేయొచ్చా చేయకూడదా, రకరకాల ప్రాబ్లమ్స్, రకరకాల సందేహాలు ఏర్పడతాయి. ఈ సందేహాలన్నింటినీ తీర్చడానికి సత్సంగం మహామంత్రం. ఆ సాధన చేసి ఆ స్థాయికి చెందుకున్న వ్యక్తుల దగ్గరికి వెళ్ళి వాళ్ళని ప్రశ్నలు అడిగితే చాలా బాగుంటుంది. అంచేత ఇప్పుడు అమెరికాలో చాలా గొప్ప సాధకుడు ఉన్నాడు, జేన్ రాబర్ట్స్. సాధకుడు రాను అంటే కరెక్టే. అంచేత నాకు ఏదైనా అనుమానం వస్తే నేను అమెరికాకి వెళ్తాను, వీసా పాస్పోర్ట్ తయారు చేసుకోవాలి కదా, మరి సత్సంగం అంటే జేన్ రాబర్ట్, జేన్ జేఏఎన్ఈ, జేన్ రాబర్ట్స్. అంచేది ఇప్పుడు సత్సంగం చేయమంటే అటువంటి స్థాయికి చెందిన వ్యక్తుల దగ్గరికి వెళ్ళి మన సమస్యలు తీర్చుకోవాలని కదా నేను చెప్పాను. అంచేది మీరు జేన్ రాబర్ట్స్ ని కలుసుకోవాలంటే ఇమీడియట్గా మీరు చేయాల్సింది ఏంటంటే, వీసాకి అప్లై చేయాలి, పాస్పోర్ట్కి అప్లై చేయాలి. దాని తర్వాత 30-40 వేల రూపాయలు పక్కన పెట్టుకుంటే ఫ్లైట్లో వెళ్ళి ఆవిడ్ని కలుసుకుని మళ్ళీ ఆవిడ ఉండొచ్చు ఉండకపోవచ్చు కదా, తిరుగుతూ ఉండొచ్చు. అలా ఏం చేయక్కర్లేదు. సత్సంగం చేయడానికి ఆవిడ రాసిన పుస్తకాలు చదివితే చాలు. సత్సంగం అంటే మీరు మళ్ళా స్వాధ్యాయానికి సత్సంగానికి రెండింటికి కూడా పుస్తకాలే ఉపయోగపడతాయి. కానీ సత్సంగం చేస్తున్నప్పుడు, స్వాధ్యాయం చేస్తున్నప్పుడు, సత్సంగం చేస్తున్నప్పుడు కూడా పుస్తకాన్ని ఉపయోగించుకోమని చెప్తున్నాను. తేడా ఏంటి అంటే, స్వాధ్యాయం చేస్తున్నప్పుడు ఆ స్థాయికి ఎదగడానికి మనలో ఉన్నటువంటి ఏ అలవాట్లు అడ్డు తగులుతున్నాయో అనేది అబ్జర్వ్ చేస్తూ స్వాధ్యాయం చేస్తాం. సత్సంగం చేస్తున్నప్పుడు మనకి వచ్చిన అనుమానానికి జవాబు వెతుక్కుంటాం. తేడా అంతే, రెండింటికి పుస్తకాలు ఉపయోగిస్తాం మనం. కానీ ఒకసారి స్వాధ్యాయం చేస్తున్నప్పుడు, పుస్తకాలు చదువుతున్నప్పుడు, వివేకానంద పుస్తకాలు కానీ, రామకృష్ణ పరమహంస పుస్తకాలు కానీ ఏవైనా మనం చదువుతున్నప్పుడు, ఆయన చేసిన సాధన, ఆయన సాధన ఎలా చేశాడో, ఆ సాధన మనం కూడా అనుకరించగలమా, మనకున్నటువంటి పరిస్థితుల్లో, మనకున్నటువంటి కాల పరిమితిలో. ఆయన 8 గంటలు గురువు గారు తపస్సు చేశారు, జపం చేసుకున్నారని మనం 8 గంటలు తపస్సు చేయటం మొదలు పెడితే మన సామాజికమైనటువంటి పరిస్థితులు గందరగోళం అవుతాయి. అది కాదు మనం చేసుకోవాల్సింది. సాధన చేసే విధానంలో ఏవైనా సులువైన మార్గం కానీ, మనం అనుసరించగలిగేటటువంటి మార్గం కానీ, మనలో ఉన్నటువంటి ఏదైనా లోటు పాట్లు తీసివేయటానికి వాళ్ళు చెప్పిన ఏదైనా ఒక మెసేజ్ గబుక్కుని మనకి క్లిక్ అవుతుంది. ప్రతిసారి అదే మాట చెప్తూ ఉంటాం, ఒక్కొక్కసారి గబుక్కుని ఆ మాట ఎందుకో మనస్సుకు సూటిగా తగిలి ఆచరణలో పెట్టడానికి వీలుగా ఉంటూ ఉంటుంది. ఇలా పుస్తకాలు చదివితే స్వాధ్యాయం. ఏదో అనుమానం వస్తుంది. ఆ అనుమానం అదే ఇప్పుడు ఉపవాసం చేయాలా చేయకూడదా, ఇదే అనుమానం వచ్చిందనుకోండి. సో నాలుగైదు మహాత్ముల పుస్తకాలు తీసి వెతుకుతాం ఇంకా అక్కడ పేజీలు. అక్కడేంటి స్వాధ్యాయం చేయం మనం, ఉపవాసం గురించి ఆయన ఏం చెప్పారు అనేది ఎక్కడైనా ఉందా అని వెతుక్కుని ఆయన ఏం చెప్తున్నారు చూసుకుంటాం. ఆయన నిర్ణయాన్ని మళ్ళా మనం అమలుపరచవచ్చు, అమలు పరగకపోతే అమలు పరగకపోవచ్చు. ఎందుకంటే ఇలాంటి సత్సంగాల్లో చాలా లాభాలు ఉన్నాయి. ఒక మహాపురుషుడు అసలు ఉపవాసం చేయొద్దు అంటాడు, ఒక మహాపురుషుడు ఉపవాసం చేయండి అంటాడు. అమ్మ బాబా ఇంకా మీరు మంచినీళ్ళు కూడా తాగితే జాగ్రత్త అంటాడు. అంచేత మీకు మంచినీళ్ళు కూడా తాగకుండా చేయాలి అనిపించినప్పుడు ఆ పుస్తకాలు సత్సంగం చేయండి, బాగా ఆహారం అది తీసుకోవాలన్నప్పుడు ఈ మహాపురుషుడు సత్సంగం చేయండి, ఏం పర్వాలేదు. అంచేత ఈ సత్సంగంలో ఆచరణ యోగ్యమైనటువంటి సూత్రాలు కావాలి అనుకున్నప్పుడు ప్రతి వ్యక్తి కూడా మార్గనిర్దేశక సూత్రాలు తన గురువు పుస్తకాల ద్వారానే తీసుకోవాలి. అంచేత రకరకాల గురువులు రకరకాల సమస్యకు రకరకాల పరిష్కారాలు ఏర్పరుస్తారు. కనుక సత్సంగం అనే పదం వచ్చినప్పుడు ఆ గురువు పుస్తకాలే మనం తీసుకుంటాం. కానీ ఏం చేస్తున్నాం, స్వాధ్యాయంలో అనేక మంది మహాత్ములు ఎన్ని రకాలైనటువంటి సాధన చేసుకున్నారు చదువుకుంటూ ఉంటాం మనం. అందులో మనకి నచ్చిన ఒక మాట, ఒక సాధన, ఒక విధానము, లేకపోతే మనలో ఉన్నటువంటి ఒక దోషం తీసివేసుకోవటానికి ఆ మహాత్ముడు ఏం చేశాడు అనేది మనం తెలుసుకుంటాం. ఉదాహరణకి రామకృష్ణ పరమహంస దగ్గరికి ఒక ఆమె వచ్చి, నా అబ్బాయి బెల్లం చాలా ఎక్కువ తినేస్తున్నాడు, మీరు ఒక్క మాట చెప్తే మాట వింటారని విన్నాను నేను, అందరికీ మీరు మనస్సులు మార్చివేయగలిగే శక్తి ఉందన్నారు కనుక నీ దగ్గరే తీసుకొచ్చాను అంటే మళ్ళీ రేపురా 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 అంటాడు. పక్కన వివేకానంద ఉన్నాడు, ప్రతిదానికి ఆయనకి డౌట్ అయినాయి. ఒకసారి అనిస్తే పోతుంది కదా, నువ్వు 5 సార్లు ఎందుకు తిప్పించావు అంటాడు, తర్వాత చెప్తానులే అంటాడు. 7వ రోజు 8వ రోజు అది వచ్చినప్పుడు చెప్తాడు, బాబు బెల్లం తింట మంచిది కాదు నువ్వు మాని వెళ్ళిపోతాడు. 2వ రోజు 3వ రోజు ఆ తల్లి వచ్చి చాలా ఆనందంగా చెప్తుంది, మీరు చెప్పారు మానేశాడు అని. శ్రద్ధ ఉంది కనుక అనుమానం లేదు. ఈ మాట అంటానికి 8 సార్లు ఎందుకు తిప్పించాడు అనే అనుమానం ఆవిడికి రాలేదు. ఆవిడికి వచ్చి ఉంటే పని జరుగుండేది కాదేమో, శ్రద్ధ లేదు కనుక. కానీ చూసే వాళ్ళకి అనుమానం వచ్చింది, ముఖ్యంగా వివేకానందకి. హిందూ స్వామి మీరు 8 సార్లు తిప్పించారంటే నాకు బెల్లం తినే అలవాటు ఉందయ్యా, నాకు అలవాటు ఉందని మానుకోని నేను ఎలా చెప్తాను. ఇప్పుడు సిగరెట్లు కాల్చటం మానే అని ఎవరు చెప్పినా మనుషులు ఎందుకు వింటాం లేదు అంటే, సిగరెట్లు మానే అని చెప్పేవాడే సిగరెట్లు కాలుస్తున్నాడు కనుక. నిజంగా సిగరెట్లు తాగకుండా ఉండేవాడు మానే అని చెప్తే మానే స్కోప్ కొంచెం ఎక్కువ, మళ్ళీ అక్కడ అనేక సంస్కారాలు పనిచేస్తాయి. కానీ ఇక్కడ నేను స్వాధ్యాయం గురించి ఇంపార్టెన్స్ ఇస్తూ ఈ కథ ఎందుకు చెప్తున్నాను అంటే, ఇలాంటి కథలు మనం చదువుకుంటే కొన్ని అలవాట్లు మనం ఎలా దూరం చేసుకోవాలో, మహాపురుషులు కూడా కొన్ని అలవాట్లకి ఏ విధంగా లొంగిపోయి ఉంటారో తెలిస్తే మనం ఇన్ని అలవాట్లకు బానిసమైపోయాం అనేటువంటి హీన గ్రంథి మనలో పనిచేయదు. ఇంటిదాటి కాంప్లెక్స్ రాదు, ప్రతి వాళ్ళకి ఏదో ఒక మిస్టేక్ ఉంటూ ఉంటుంది. దాన్ని వాళ్ళు ఎలా సవరించుకున్నారు అన్నది స్వాధ్యాయంలో చూసుకోండి. సత్సంగంలోకి వచ్చేసరికి రామకృష్ణ పరమహంస వీళ్ళు వాళ్ళు ఇంకా అదంతా వద్దు, గురువు గారి పుస్తకాలే సత్సంగం. ఇంచేత సత్సంగంలో ఆ మార్గదర్శకుడు ఎలా ఆచరించాలో, ఆ గురువు శిష్యులు ఎలా ఆచరించాలో చెప్తాడు. ఇంకో గురువుకి ఇంకో రకంగా చెప్పబడి ఉండొచ్చు, అది తప్పు అని మనం అంటాం లేదు. ఆ గురువు తన శిష్యులకి కారణాంతరాల వల్ల అటువంటి నిర్దేశాలు ఇచ్చి ఉండొచ్చు. కనుక సత్సంగంలో మాత్రము అంటే మీకు ఏదైనా అనుమానం వచ్చినప్పుడు ఎలా ఆచరించాలి అనేది సత్సంగం తెలుసుకోవడానికి గురువుగారి పుస్తకాలే ఆధారం తప్ప ఇంకో గురువు పుస్తకాలు ఆధారంగా తీసుకోకండి. స్వాధ్యాయము సత్సంగంకి తేడా అర్థమయ్యేటట్టు చెప్పాను అనుకుంటాను నేను. ఎవరి గురువు పుస్తకాలు వాళ్ళు చదువుకోవాలి. సత్సంగం చేసేటప్పుడు అనుమానంతో పుస్తకాల దగ్గరికి వెళ్ళాలి, ఏదైనా ఒక ప్రశ్న తీసుకుని పుస్తకాల దగ్గరికి వెళ్ళాలి. స్వాధ్యాయంలో ప్రశ్నలు ఏమి ఉండవు. ఎవరి గురువు పుస్తకాలైనా మహాత్ములు ఏ పుస్తకాలైనా మీరు చదువుకుంటూ ఉండొచ్చు. మనం చూసుకునేది ఏంటి అంటే ఆ గురువులు ఆ మహాత్ములు చేసినటువంటి పని మనం కూడా ఆచరణలో కట్టుకోగలమా లేదా అనేది చూసుకుంటాం. ఇది స్వాధ్యాయము సత్సంగము. అందువల్ల స్వాధ్యాయము సత్సంగము ఇవి రెండు పూర్తయ్యాయి కదా. ఈ స్వాధ్యాయ సత్సంగాల పరిమాణము అనుమానాలు నివృత్తి చేసుకుందాం. ఏ విధంగా ఆచరణ చేయాలో అన్నది పుస్తకాలు చదివి నిర్ణయించుకున్న తర్వాత సాధన 24 గంటలు కూడా మనసులో మెలుగుతూ ఉండాలి. కాలేజీలో ఉన్నప్పుడు కానీ, ఇంట్లో ఉన్నప్పుడు కానీ, వంట చేసుకున్నప్పుడు కానీ, ఆడుకుంటున్నప్పుడు కానీ, ఎప్పుడు కూడా మన జ్ఞానము ఈ విధంగా మనము మారదర్చుకున్నాము అనే మాట మీద, సాధన మీద ఉండాలి. అందుకే గురువు గారు ఎప్పుడు కూడా సాధన అనేది 24 గంటలు జరిగేటటువంటి పని కానీ ఎప్పుడో మనం దేవుని ముందు కూర్చుని చేసేది సాధన కాదు, ఉపాసన అన్నారు. ఆ తేడా గుర్తుంచుకోండి. అంటే సాధనలో మనం ఏం చేస్తాం, స్వాధ్యాయ సత్సంగాల్లో లభించినటువంటి జ్ఞానాన్ని ఆచరణలో పెట్టడానికి ప్రయత్నం చేస్తాం. ఈ ఆచరణలో పెట్టడానికి ప్రయత్నం చేసేది 24 గంటలు మనం ప్రయత్నం చేస్తాం. ఇందులో ఈ కుండలీ జాగరణ ప్రక్రియలో ముఖ్యంగా ఈ యుగ సంధి కాలంలో 3 కార్యక్రమాలు ఆచరణలో పెట్టమని గురువు గారు ఆదేశం ఇచ్చారు. అది దేవాత్మను ప్రతి ఇంటి ఆహ్వానించడానికి కావాల్సి వచ్చినటువంటి ఫోటోలో అచ్చుగుర్తుపడి ఉన్నాయి 3-3. కానీ దాన్ని ఇంకా సింప్లిఫై చేసుకోవడానికి సాధనా జగత్తు పదాలని వాడితే మౌనము, జపము, ధ్యానము. ఈ 9 రోజులు మనం దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేసాం. మౌనము, జపము, ధ్యానము. ఈ మౌనంలో, ధ్యానంలో ఒక కార్యక్రమాన్ని మాత్రం మీరు మర్చిపోకుండా చేయటానికి ప్రయత్నం చేయండి. అది డీప్ బ్రీదింగ్ అని చెప్పాను నేను. శ్వాసని గాఢంగా పెంచుకుని నెమ్మదిగా 2 పిలుపులు ఊపిరి పీల్చుకుని మెల్లిగా గాలి బయటకు వదిలేయటం అనేది మీ సహజ స్వభావం అయిపోవాలి. డీప్ బ్రీదింగ్. 24 గంటలు మీరు తీసుకునేటటువంటి ఊపిరి నెమ్మదిగా లోతుగా 2 ఊపిరి పెంచు నిండా పీల్చుకుని మెల్లిగా వదిలేయండి. లోతుగా గాలి తీసుకోవటం లేదు కనుక ఏ విషయంలోనూ మనం లోతుగా వెళ్ళలేకపోతున్నాం. అసలు లింక్ అది. మానవీయ జీవితంలో న్యూస్ పేపర్స్ కానీ కాంపిటీషన్ సెక్టర్స్ ఐఏఎస్ క్వశ్చన్ పేపర్స్ అవి చూస్తే చాలా బాధిస్తుంది. పైపై చవచవలే కానీ గవాస్కర్ 2 సెంచరీలు కొట్టాడు, లేకపోతే ఫలానా కమ్యూనిటీలో మంచినీళ్ళకి ఏ పేరు ఉంది, అక్కడ మంచినీళ్ళు తాగుతారా, వాటర్ తాగుతారా, పానీ తాగుతారా, లేకపోతే పెన్సిలిన్ కనిపెట్టినటువంటి మహామహుడు ఎవడు, పెన్సిలిన్ కనిపెట్టిన మహామహుడు ఎవడు అని అడగటం బదులు పెన్సిలిన్ ఎందుకు ఉపయోగపడుతుంది అని అడిగితే ఎక్కువ లాభం కదా. కానీ ఆ ప్రశ్నలే చూడండి ఎంత తేలిక స్థాయి. తేలిక అంటే నేను బరువులో చెప్పడం లేదు, చెప్తే ఉండదు. అక్కడ విడుతుంటుంది అంతే బ్రెడ్, ఇలాగ నీళ్లు ప్రవహించినట్టు అన్ని దిశల్లోనూ ఏదో జ్ఞానం పెరిగిపోవాలి అనేటటువంటి ఆతృత కథన ఉంది. దానివల్ల ఏమవుతుంది అంటే ఈనాడు జీవితంలో ఏ విషయంలోనూ పరిపూర్ణత లేదు, ఏ విషయంలోనూ డీప్ జ్ఞానం లేదు. అంతా పైపై జీవితంలోని డెప్త్ తీసుకురావాలి అంటే, జీవితంలోని లోతు తీసుకురావాలి అంటే మనకు కావాల్సినటువంటిది ఏంటంటే మన ఊపిరి లోతుగా వెళ్తే జీవితంలో కూడా మనం లోతుగా వెళ్ళగలుగుతాము. ఇంకేంటే మన జీవితం మొత్తం కూడా పుట్టిన దగ్గర నుంచి చివరి వరకు శ్వాస మీదే ఆధారపడింది. శ్వాసనే ఓంకారం ఉన్నారు, శ్వాసనే ప్రణవం ఉన్నారు, శ్వాసనే యోగ బిందు ఉపనిషత్తులు ఏవేవో పేర్లు పెట్టారు. ఎన్ని పేర్లు పెట్టినా శ్వాస శ్వాసే, అది మారదు. కానీ మీరు చేయాల్సింది ఏంటి అంటే ఆ శ్వాసను లోతుగా పీల్చుకుని హాయిగా వదలటం. ఇది ఒక క్రమ పద్ధతిలో జరగటం అలవాటు చేసుకోండి. లంగ్స్ మీద కానీ దేని మీద కానీ ఏ విధమైనటువంటి బరువు లేకుండా ఇది కనుక మీరు సాధనలో పెట్టుకుంటే సాధన జరిగినట్టే. ఈ సాధన జరిగిన తర్వాత అసలైన ప్రక్రియ మొదలవుతుంటే సేవా కార్యక్రమాలు. ఈ సేవా కార్యక్రమాలు 2 రకాల కార్యక్రమాలుగా ఈనాడు నాకు కనిపిస్తూ ఉంటాయి. ఒకటి ఫోటోగ్రాఫర్తో చేసేటటువంటి సేవా కార్యక్రమం, ఒకటి మామూలుగా సేవ చేసే కార్యక్రమం. ఫోటోగ్రాఫర్తో చేసే కార్యక్రమాలు ఎప్పుడు కూడా సేవ ఫోటోగ్రాఫర్ మీద ఆధారపడి ఉంటాయి. ఫోటోగ్రాఫర్ రాకపోతే పోస్ట్పోండ్, ఆ రోజు సేవా కార్యక్రమం జరగదు. ఈ ఎన్ఎస్ఎస్ వీటిలో కూడా సేవా కార్యక్రమాలు అనేక ఆగిపోవడం మా కాలేజీలోనే నేను చూశాను. ఇచ్చేదంటే మరి ఫోటోగ్రాఫర్ రాలేదు కదా, మరి ఫోటో తీయాలి కదా అని చేత ఫోటో తీయాలి కనుక ఫోటోగ్రాఫర్ వచ్చినప్పుడు సేవ చేస్తాం మేము. అది ఒక రకమైనటువంటి సేవ చేయొచ్చు, అది తప్పలేదు. ఏది చేయకుండా ఉండటం బదులు అదేనా పర్వాలేదు. కానీ గురువు గారు చెప్పేటటువంటి సేవలో ఒకే ఒక ముఖ్య చెప్పారు సేవకి. ఏం చేయాలి సేవ అంటే, ఎదుటివాడికి కావలసింది ఇవ్వాలి తప్ప నువ్వు ఇచ్చేది సేవ అవ్వదు. దాహంగా ఉంది నాకు అంటే పాలు తాగు అను, అన్నం తిను అంటే ఎలాగో మనుషులు కావాలి కదా. అంచేది సేవా కార్యక్రమాలలో మీకు ఇష్టమైంది చేయొచ్చు. యజ్ఞం చేస్తేనే సేవ, వాళ్ళ ఇంటికి వెళ్ళి నేను యజ్ఞం చేసేస్తేనే సేవ అనుకోకండి. గురువు గారి జీవిత చరిత్రలో వాళ్ళు సార్లు చూపించారు కదా, పట్టుబట్టి వాళ్ళు బదులు తీసుకెళ్తారు. సేవా కార్యక్రమాలలో పూర్తిగా మనం గుర్తుంచుకోవాల్సిన ఒకే ఒక ఫార్ములా, ఎదుటి వాడికి ఏది కావాలో, ఏ సహాయం కావాలో అది అంది. అంతే తప్ప నువ్వు సేవ అనుకునేది మాత్రం పాపం అతనికి చెయ్యొద్దు. ఎడ్గర్ కేసీ అనే అతను సేవలో ఇంకొక పాయింట్ చెప్పాడు, నాలెడ్జ్ నాట్ యూజ్ ఈజ్ సిన్. మీకు జ్ఞానము ఉంది, ఒకనొక పరిస్థితుల నుంచి ఒక వ్యక్తి ఎలా బయటపడతాడో అనే జ్ఞానం మీకు ఉంది, ఆ జ్ఞానము మీకు ఉన్న తర్వాత ఆ జ్ఞానాన్ని మీరు చెప్పకపోతే అది పాపమే అన్నాడు. నాలెడ్జ్ నాట్ యూజ్ ఈజ్ సిన్. తెలిసిన జ్ఞానాన్ని ఉపయోగించుకోకపోతే అది పాపమే. డాక్టరీ చదివిన తర్వాత పాటలు పాడటం డాక్టరీ విద్యకే అవమానం అన్నాడు. ఏ విశేషమైన ఉద్దేశం వ్యక్తిని ఉద్దేశించి నేను అనలేదు. ఉద్దేశం డాక్టరీ చదివాక యాక్టర్ అవ్వటం కూడా తప్పే. చేస్తే ఆ జ్ఞానం కొన్ని లక్షలు ఖర్చు పెట్టి సమాజంలో నువ్వు నేర్చుకున్నటువంటి ఆ జ్ఞానాన్ని నువ్వు ఉపయోగించుకోవటం లేదు కదా. చేత నాలెడ్జ్ ఏదైనా ఉంటే అది ఉపయోగించుకోవటం తప్పు. అలాగే ఈనాటి ఉన్నటువంటి అవాంఛనీయ పరిస్థితులకు ఒక వరము బ్రహ్మాస్త్రం లాంటి మంత్రం ఒకటి ఉంది అని మనందరికీ తెలిసినప్పుడు ఆ మంత్రాన్ని ఇంటింటికి తీసుకువెళ్ళకపోవటము కూడా పాపమే. చాలా ఆ ఈక్వేషన్స్ ఎలా వస్తాయో చూసుకోండి. అందుకంటే ఇంకేం లేదు. మీరు కనుక మనస్ఫూర్తిగా ఈ యజ్ఞాలు ఈ గాయత్రి మంత్రము ఈనాటి పరిస్థితులన్నిటికీ కూడా నిజమైనటువంటి రామబాణము ఈనాటి పరిస్థితుల్ని మార్చివేయగలదు అని మీకు నమ్మకమే కనుక ఉంటే సేవ ఇదే పెద్ద సేవ. విన్నవాళ్ళకి చెప్తాం వినని వాళ్ళకి చెప్పాం బలవంతం ఏమీ లేదు కదా. కానీ ఇది పెద్ద సేవ. ఇచ్చేత ఈ నాలెడ్జ్ మీకు ఉంది. వీళ్ళకి ఆ నాలెడ్జ్ లేదు కనుక ఈ నాలెడ్జ్ని మీరు ఉపయోగించుకోకపోతే ఇది కూడా పాపమే అని మిమ్మల్ని భయపెట్టడానికి నేనేం చెప్పటం లేదు. మీరు చేయగలిగినట్టు చేయండి. సేవ సాధన స్వాధ్యాయ సత్సంగాల మీద ఆధారపడి ఉంటుంది అని గుర్తుంచుకుని ఏ సాధకుడైనా ఏ మహాపురుషుడైనా ఏ క్షేత్రంలో అయినా కూడా ప్రగతి సాధించదలుచుకుంటే ఇదే రాజమార్గం. ఇదే కుండలి జాగరణ ప్రక్రియ కూడా మార్గము. ఇంకేదంటే స్వాధ్యాయ సత్సంగ సాధన సేవా కార్యక్రమాలలో సహజంగా మీరు సామాజికమైనటువంటి జీవితానికి సముదాయకమైనటువంటి జీవితానికి మీరు ఇంపార్టెంట్ ఇస్తారు కనుక సహజీవనం చేస్తారు కనుక బ్రహ్మగ్రంథి సహజంగా సులభమవుతుంది. ఇది గ్రంథి భేదము. కానీ ఇన్ని గ్రంథి వేదనాలు ఇన్ని కుండలి జాగరణ ప్రక్రియలు ఇంతమంది అవతారాలు ఇంతమంది గురువులు కోరుకునేది ఏమిటి? అందరూ సుఖంగా ఉండాలనే కదా. అదొక్కటే కనుక మీరు కోరేసుకోగలిగితే ఇంకా ఎన్ని టేపులు ఇన్ని కుండలి ప్రయోగాలు అవి అక్కర్లేదు కనుక ఒకసారి మనం సుఖంగా ఉంచుకుని అందరూ మనస్ఫూర్తిగా సుఖంగా ఉందామని ప్రార్థించాలి. మీ ప్రార్థనలో మనస్సు లేదేమో అనిపిస్తుంది నాకు. ఇవాళ గుంపుకి కాస్త చందాలలో కొంచెం భావాన్ని కూడా కాస్త కలపండి. ఇంకో ఉన్నటువంటి టైర్ ప్రిస్క్రిప్షన్ అంటే పోమాన. ఇది దాని తర్వాత ఇంకోటి ఆలోచన, అది కూడా ఒక రకమైనటువంటి అగ్ని. దాని తర్వాత సంకల్పము, విల్. ఇది మూడు రకాల అగ్నులు. కదా. కానీ ఇందులో అసలు గందరగోళం ఏం లేదు. సో పేరు మాదే, కానీ ఆ పేర్లు అలవాటు లేని వాళ్ళకి కొంచెం కష్టంగా ఉంటుంది. ఆ పేర్లు మళ్ళీ ఒక్కసారి గుర్తు తెచ్చుకుందాం అంతే. కానీ గుర్తు తెచ్చుకునేటప్పుడు వీరబ్రహ్మం గారి కథను ఒకసారి గుర్తు చేసుకుందాం. ఆవిడెవరో నాకు గుర్తులేదు, కానీ కోసి చూస్తాడు కదా ఆవిడ. తన భార్య శరీరంలో సత్యకరాలు ఉన్నాయి లేమో అని. కక్కయ్య, కక్కయ్య కక్కయ్యనా, అందుకే కక్క అని పాడతాడు కదా. సరే ఆ కక్కయ్య తన భార్య శరీరంలో ఆరు చక్రాలు ఉన్నాయా లేవా అని ట్రై చేసి కోసి చూస్తాడు. ఏం లేవు అక్కడ పాటు. కానీ అదృష్టం ఏంటంటే వీరబ్రహ్మం గారు అక్కడ ఉన్నారు కనుక మళ్ళీ అర్థం చేశారు. కానీ ఇక్కడ వీరబ్రహ్మం గారు వాళ్ళు ఎవరు లేరు కనుక అలాంటి ప్రయత్నాలు ఏం చేయకుండా మనం చేసుకోవాల్సింది, అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే స్థూల జగత్తులో ఇవి లేవు. భౌతికమైనటువంటి శరీరాల్లో ఈ ఆరు చక్రములు అనే పేరుతో పిలువబడేటటువంటి కొన్ని బటన్స్ లాంటివి ఉంటాయి. ఇప్పుడు టైప్ రైటరు వాటికి కీజ్ ఉంటాయి కదా, సత్వ పుట్టింది. అలాగే మనిషి ఆరు గుణాలు కనుక తనలో అలవాటు చేసుకోగలిగితే షట్చక్ర సాధన జరిగిపోతుంది. అది అసలు అందులో ఉన్నటువంటి సింపుల్ రహస్యం. దానికి రకరకాల పేర్లు ఎందుకు పెట్టారు అంటే ఇప్పుడు ప్లగ్ నొక్కుతాం, ప్లగ్ నొక్కితే పాజిటివ్ నెగటివ్ ఇంకోటి ఉంటుంది ఎర్త్ లైన్ కదా. మూడు పాయింట్ మూడు పిన్ ప్లగ్ పెడితే ఎర్త్ లైన్ ఒకటి ఉంటుంది, పాజిటివ్ నెగటివ్ ఏదో ఉంటుంది. ఎక్కడి నుంచి కరెంటు వెళ్తుంది, కరెంటు వెళ్ళాక ఫ్రిడ్జ్లోకి వెళ్తుంది, ఫ్రిడ్జ్లోకి వెళ్ళాక ఫ్రిడ్జ్లో ఒక 20-30 భాగాలు ఉంటాయి. ఆ 20-30 భాగాలు పేర్లు చదువుకున్నాక 20-30 భాగాలు ఎలా పనిచేస్తాయి ఇవంతా మీకు తెలియదు అనుకుందాం. ఏమమ్మా నీకు తెలుసా? తెలీదు. కానీ నువ్వు ప్లగ్ పెట్టావు అనుకో, అంతే కదా. అలాగే కుండలిని జాగరణలో కూడా
ఈ గందరగోళం అంతా మీకు గుర్తుండాల్సిన అవసరం లేదు. కానీ ఈ గందరగోళం అంతా ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే మీకు తెలియాలి మీరు ఎంత గొప్ప పని చేస్తున్నారు అని. అంతకంటే మీరు క్లబ్ పెట్టగానే మీకు ఏ విధమైనటువంటి అక్కడటువంటి చల్లటి నీళ్లు కానీ వేడి నీళ్లు కానీ అవి ఎలా లభ్యం అవుతున్నాయో, అలాగే ఆరు గుణాలు కనుక మీరు మీ జీవితాల్లో తెచ్చేసుకుంటే స్వచ్ఛక్ర జాగరణ జరిగిపోతుంది. మూలాధారము అనే పేరుతో చెప్పబడేటటువంటి చక్రం బిందు ఒక పాయింట్, టైప్ రైటర్లో అదొక పాయింట్. ఇప్పుడు ఇంగ్లీష్లో అనేక రకాల పుస్తకాలు అవి అంతా రాస్తాం కానీ ఎన్నో 26 అక్షరాలు ఉన్నాయి అందులో. కానీ 26 అక్షరాల్లో కూడా 5 అక్షరాలు లేకపోతే ఇంగ్లీష్ భాష ఎందుకు పనికిరాదు తెలుసా? 5 అక్షరాలు ఏంటో ఏఐఓయు అంతే కదా. ఈ 5 అక్షరాలు లేవనుకోండి మొత్తం ఇంగ్లీష్ భాష కన్నులో దిగిపోయింది, ఇంకేం పని చేయదు కదా. అలాగే ఈ 6 అక్షరాలు లేవనుకోండి, ఈ 6 సెంటెన్స్ లేవనుకోండి, మన శరీరం పెద్దగా పనిచేయదు, ఉపయోగించబడదు. యాంత్రికంగా ఒక పశువత్ జీవితం జీవించడమే తప్ప ఒక మహామానవుల స్థాయి జీవితానికి చెందినటువంటి అర్హత ఈ శరీరానికి ఉండదు. అందుకే వాటిని కూడా స్వరాలు అన్నారు, ప్రాణాలు అన్నారు, ఏఈఐఓయు. ఈ ప్రాణాలు ఏంటి? కొన్ని ఉచ్చారణలు, కొన్ని శబ్దాలు కదా. అలాగే లం మం ఎం అని ఏమో వాటికి ఉచ్చారణ శబ్దాలు పెట్టారు. కానీ మీరు సెంటెన్స్ చేస్తున్నప్పుడు మీకు తెలియకుండానే వాటిని ప్రయోగిస్తున్నారు. యు అంటాం, కమ్ అంటాం, అక్కడ ఎన్ని వవెల్స్ వేశారు, అందులో ఐఓయులు ఎన్ని పడ్డాయి అని ఆలోచిస్తున్నామా ఏంటి? మనం మేము ఆలోచించడం లేదు, అవి అవే పడిపోతూ ఉంటాయి కదా ఆ భాష మాట్లాడినప్పుడు. అలాగే జీవన వ్యాపారంలో మీరు ఏ పని చేస్తున్నప్పటికీ కూడా మీకు తెలియకుండా ఈ 6 చక్రాల్లో ఉన్నటువంటి శక్తులు ఉపయోగించేసుకుంటూ ఉంటారు. వాటి పేర్లు తెలుసుకున్నాం ఇవాళంతే, అంతకంటే ఇంకేం లేదు. జ్ఞానం అంటే అంతే కదా, పేర్లు తెలుసుకోవటమే జ్ఞానం, అంతకంటే ఏం లేదు. అందువల్ల మొట్టమొదట మూలాధారం ప్రతిదానికి జీవితంలో మనిషి ఎందులో అయినా మహాపురుషుడుగా మారాలి అంటే సహనము కావాలి, ఓర్పు కావాలి. దీనికి ఎప్పుడు నేను రెండు కథలు చెప్తూ ఉంటాను కదా. నారదుడు శిష్యులోకానికి వెళ్ళినప్పుడు ఇద్దరు భక్తులు అడిగారు వాళ్ళకి ముక్తి ఎప్పుడు వస్తుంది అని. కలుసుకుని వచ్చాడు, ఒకళ్ళు చెప్పాడు నీకు 4 జన్మల తర్వాత ముక్తి వస్తుంది అని చెప్పాడు విష్ణువు. ఇంకా 4 జన్మలా, నేను 20 ఏళ్ల బట్టి తపస్సు చేస్తున్నాను, నేను తపస్సు మానేసి లేచి వెళ్ళిపోతాడు. రెండో వాళ్ళ దగ్గరికి వెళ్తే ఏమయ్యా మరి 4 జన్మలు అంటేనే వాడు లేచి వెళ్ళిపోయాడు, మరి నీకు చెప్పడానికి నాకు భయం వేస్తుంది, కానీ నువ్వు చెప్పాలి తప్పదు విష్ణువు చెప్పింది, నేను మార్చలేను కదా, నీ ఫైల్ చూసి వచ్చాను అక్కడ, ఏ చెట్టు కింద నువ్వు కూర్చున్నావో ఆ చెట్టు మీద ఎన్ని ఆకులు ఉన్నాయో అన్ని జన్మలు పడుతుంది అని. అప్పుడు ప్రపంచంలో ఈ అడవిలో ఎన్ని చెట్లు లేవు, ఒక చెట్టు తాలూకు ఆకులే కదా అని దాని చేత మొదలు చేశా. ఇమీడియట్గా ఆకాశవాణి వచ్చింది, నాయన నీకు సిద్ధించింది అని. ఇక సహనం అలవర్చుకోవాలి, అదే ఇప్పుడు లేదు. క్యూ సిస్టమ్ పాటించడం అన్నది సహనం పాటించడమే. లేదా సినిమాకి వెళ్ళటానికి ఒక గంట ముందు నుంచి ఇక్కడ మేకప్ అయ్యి వెళ్తాం, ఒక గంట ముందు ఇక్కడ నుంచి ప్రయత్నం అందని, అక్కడ అరగంట ఆగలే, మనం ఇమీడియట్గా టికెట్ దొరకాలి, మనకి లైన్ బ్రేక్ చేసి ఎయిర్ బ్రేక్ చేసి అయితే మనలోని మూలాధార చక్రం పనిచేయడం లేదు అని అర్థం. అంటే ఈ సహనము ఓర్పు అనేది ప్రతిదానికి కావాలి మనకి, అంతే కదా. ప్రతి విషయంలో మనకి సహనం ఉంటే మీరు మహామానవులు అయిపోతారు. సాధారణంగా చాలా చోట్ల ఏంటి అంటే చిన్నపిల్లలు వాళ్ళని తీసుకురావద్దు అని ఆశ్రమాలు చెప్తారు, చిన్నపిల్లల్ని తెమ్మంటారు నేను. ఎందుకంటే చిన్నపిల్లల్ని తెచ్చినప్పుడు వాళ్ళు వాళ్ళ ఆటల్లో వాళ్ళ పనులు చేసుకున్నప్పుడు మనం మన పనులు ఎందుకు చేసుకోలేము అన్నది నా మూర్ఖ పట్టుదల. మూర్ఖమే కదా, మరి ఇంతమంది మహానుభావులు వాళ్ళు పిల్లల్ని తీసుకురాకండి ఆశ్రమానికి వాటికి అంటే నేను తెమ్మంటాను. కానీ వాళ్ళ కోపం ఉండాలి, నాకే నిరంతరించగలదు. కానీ తెచ్చేవాళ్ళు మళ్ళా ఏంటంటే డ్యూటీలు వేసుకుంటూ ఉంటారు వాళ్ళు, రిలీవింగ్ ఆర్డర్స్ అవంతా కూడా అది నాకు నేనే చేయలేదు. కానీ మీ సహనం మంచిది, అది చాలా మంచి పరీక్ష. చిన్నపిల్లలు వాళ్ళు ఆడుకుంటూ ఉంటే అంతకంటే ఆనందమైన పరిస్థితి ఎక్కడ ఉంటుంది అనేది ఎందుకు తట్టదో నాకు అర్థం కాదు. ఏకనాథుడని మహారాష్ట్రలో ఒక మహాత్ముడై ఉన్నాడు, అతను ఒకసారి జపం చేసుకుంటున్నట్ట, వాళ్ళ మనవడు వచ్చి తాత తాత అని భుజం మీదకి ఎక్కిపోతున్నట్ట. గోపాల బాలకృష్ణుడు ఉపాసకుడు ఆయన, తాత తాత అని అక్కడ మహారాష్ట్రలో పాండురంగుడు అంటాడు కృష్ణుని. చెప్పే తాత తాత అని ఎక్కిపోతూ ఉంటే హట్ పఫా అంటున్నట్ట, అంటే అతని భార్యను నువ్వు ఉపయోగిస్తుంది బాలకృష్ణుడు ఆయన, నిజంగా బాలకృష్ణుడు వస్తే పోపో అంటున్నావు, అసలు వాటికి నాకు బుద్ధి ఏమైనా ఉందా అని అడిగింది. అలాగా మనం చెప్పుకోదలుచుకున్న మూలాధార చక్రం యొక్క జాగరణ ఏంటి అంటే సహనము. అసలు ఎందులోనూ సహనం లేదా, మనం ఒక మాట అంటాం ఎదుటో వాడు ఏం చెప్తున్నాడో కూడా వినిపించుకోవాలి మాటల్లో. మనం ఒక మాట చెప్పేశాం సరే ఓకే బాగుంది, నీవు నీ ఒపీనియన్ నువ్వు చెప్పావు, రెండో వాడి ఒపీనియన్ కూడా తీసుకునేటటువంటి సహనం ఉండదు మనకి. ఈ సహనం కనుక మనం అలవాటు చేసుకుంటే కుండలిని జాగరణ జరిగిపోయినట్టే, మొదటి చక్ర భేదం జరిగిపోయినట్టే,
అది గుర్తుంచుకోండి. ఇది చెప్పాను కదా అని క్యూ సిస్టమ్ లేనప్పుడు కూడా మీరు క్యూలో నుంచున్నారు అనుకోండి, టికెట్లు అయిపోతాయి, మీకు టికెట్ కదా. ఎవరికి క్యూ సిస్టమ్ పాటించినప్పుడు మీరు పాటించకండి, కామన్ సెన్స్ ఆస్పెక్ట్ అనమాట. అది ముద్రే సహనం అంటే ఏంటో చెప్పారు, కానీ క్యూ సిస్టమ్ లేదనుకోండి, మీరు క్యూలో నుంచి ఉన్నారు, బస్సు వస్తుంది, క్యూ ప్రకారమే ఎక్కాలి మీరు, మరి ఇంక బస్సు ఎక్కాలి మీరు, బస్సు నడిపోతాయి. అంతే సహనాన్ని కూడా మీరు ఎక్కడ ఉపయోగించుకోవాలి, ఎక్కడ ఉపయోగించుకోకూడదు అన్నది ఆలోచిస్తూ సహనం కనుక మనం అలవాటు చేసుకుంటే ఆ మూలాధార చక్రం జాగృతం అవుతుంది. ఈ మూలాధార చక్రం జాగృతం అయినప్పుడు వచ్చేటటువంటి పరిస్థితి, అప్పుడు మనస్సులో శబ్ద తరంగాలు, నాడులో వచ్చేటటువంటి నాడీ తరంగాల యొక్క శబ్దము లమ్ అనే శబ్దానికి చాలా దగ్గరగా ఉంటుంది. అందుకని దాన్ని లమ్ అన్నాం. లమ్ అనేది ఏం లేదు అక్కడ, దానికో గుర్తు పెట్టుకున్నాం మనం ఇది రుద్ది. కానీ లమ్ అనే పదాన్ని ఉచ్చరించుకుంటూ పోతే ఏమవుదు, కానీ సహనాన్ని కనుక మీరు తెచ్చుకోగలిగితే ఈ మూలాధార చక్రము జాగృత అయిపోతుంది. అసలు పృథ్వీ మీద మానవ జన్మ ఎత్తటానికి మొదటి కారణము సహనము నేర్చుకునుట, క్షమ నేర్చుకునుట అని అడిగర్ కేసి చెప్తాడు. మరి భారతీయ ఋషులు కూడా అదే చెప్పారు, క్షమా చరిత్ర ఏదో ఉంది అక్కడ, క్షమయా చరిత్ర అని. అంచేత క్షమించే గుణం కూడా సహనం వల్లే వస్తుంది. ఒకడు ఈడ్చు చెప్పదెప్ప కొడితే గాంధీ గారు ఏం చెప్పారు, అది మాత్రం మీరు చేయకండి, అది సహనం కాదు, అది సహనం కాదు. ఎందుకంటే అది ఎదుటవాడి పాశవిత్వానికి, ఎదుటవాడి కఠోరత్వానికి మీరు అక్కడవచ్చు, అక్కడ సహనం అయ్యవచ్చు, అక్కడ వాడి సహనం ఎంతో పరీక్ష చేస్తాం మనం కూడా కొట్టి. అంతే సహనం రెండు రకాలుగా మీరు ప్రాక్టీస్ చేయొచ్చు, ఒకటి మీరు సహనం చేసుకోవటం, రెండోది ఎదుటవాడి సహనాన్ని పరీక్షించడం. స్టూడెంట్స్ ఎప్పుడు పెద్ద ప్రాబ్లం వస్తుంది, 3 గంటల సేపు కూర్చొని రాయటం పరీక్షలో, ఎందుకు అంటే ఇంటి దగ్గర 3 గంటల సేపు కూర్చొని రాయటం ఎప్పుడు అలవాటు చేసుకోవడం, ఇది అలవాటు చేసుకోండి సహనం. గురువు గారు ఎప్పుడు కూడా చివరి క్షణం వరకు, చివరి రోజులు కూడా 3 గంటలు సాధ్యాయం చేశాక 6 గంటలు లేఖని రాయటం అలవాటు ఆయనకి. అన్నైనా మారేసేవి వారికి తప్ప ఆయన 80 ఏళ్ల జీవితంలో ఒక్కరోజు కూడా ఆఖరికి ప్రయాణం చేసుకున్నప్పుడు కూడా రాయటం అనేది మానలేదు ఆయన. 6 గంటల సేపు అంటే 6 గంటలు ప్లస్ 3 గంటలు, 3 గంటలు సాధ్యాయము, 6 గంటలు ప్రతి 9 గంటల కార్యక్రమం అక్కడే అయిపోయింది ఆయన. మరి మిగతా పనులు ఎప్పుడు చేసేవాడో ఏమో చూద్దాం. మెల్లిగా ఈ కుండలిని జాగరణలో 5 వ్యక్తిత్వాలు ఎలా డెవలప్ అవుతాయో చూడండి. గురువు గారిలోనే ఆయన శిష్యులు కనుక ఆ లక్షణాలు మనకి ఉన్నాయి, ఉపయోగించుకోవటం లేదు. ఇది మూలాధారం సహనము. ఇంకా పైకి ఎక్కుతాం, దాన్ని స్వాధిష్టాన చక్రం అన్నారు. మరి స్వాధిష్టాన చక్రం మన దగ్గర ఉందా లేదా అంటే ఉంది. వస్తారు ఇంటికి ఎవరైనా, అబ్బా వీడు వచ్చాడా అని మనసులో అనుకుంటాం. పైకి మాత్రం ఏం చేస్తున్నాం, రెండు అసలు ఇప్పుడే మీ గురించి అడుగుతున్నాం మేము. అసలు మీకు ఎలా తెలిసిపోయింది, అసలు మీకు అతిద్రియ శక్తులు ఏవో దొరుకుతాయి, రండి కూర్చోండి, మంచినీళ్ళు తాగండి అంటే ఏం చేశారు మీరు, మీకు నచ్చినా నచ్చకపోయినా ఉన్న పరిస్థితిని ఆనందంగా స్వీకరించారు దాన్ని మీరు. అంతే కదా, ఈ ఆనందంగా స్వీకరించడం, ఈ ప్రేమతత్వము, ఈ కరుణతత్వము, దాన్ని ఇంగ్లీష్లో జెంటిల్ మన్ అనే భావనతో వాడతాం మనం. లేడీ లైక్ బిహేవియర్ అని ఆడవాళ్ళకి, మగాళ్ళకి అయితే జెంటిల్ మన్ అని తెలుగులో ఏమని చెప్పాలి దాన్ని. నేను చాలాసార్లు ఆలోచించాను, నేను కరెక్ట్ తెలుగు పదం అంటే ఏంటో నాకు అర్థం కాలేదు. కానీ సింపుల్గా దాని అనాలిసిస్ ఏంటి అంటే, ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా ప్రేమగా మర్యాదగా ఆనందంగా, అది మనకి అసలు అలవాటు పడిపోయింది భారతదేశంలో, ఇది చాలా అలవాటు పడిపోయింది మనకి. అంచేత మనలో అందరిలోనూ స్వాధిష్టాన చక్రం గురించి మనం ఎక్కువ ప్రయత్నం చేయక్కర్లేదు. ఇది జలతత్వం. స్వాధిష్టాన చక్రం మళ్ళీ జాగృతం అయినందు దానికి ఇంకో పెద్ద ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇంటికి రాగానే ముందు మనుషులను అడుగుతాం, జలతత్వాన్ని ముందు ఇస్తాం వాళ్ళకి. నేను హాస్యానికి అంటే హాస్యానికి చెప్పినా ఫ్యాక్ట్ అదే, జలతత్వాన్ని ఇస్తాం కదా. జలతత్వం కొంచెం వేడిగా ఉంటే టీ అంటాం దాన్ని, ఏదైనా జలతత్వమే అది, అదే కదా మనం ఇస్తాం. అంతేత పృథ్వీతత్వం కిందది జలతత్వం సాధిస్తాను చెప్పాం. ఈ జలతత్వం అది మనలో కరెక్ట్గా ఆనందంగా కరెక్ట్గా ఉంటే బ్లడ్ సర్క్యులేషన్ అదంతా బాగానే ఉంటుంది, మనలో బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది అని నా నమ్మకం. అంచేత మనలో సాధిస్తాన చక్రం కరెక్ట్గా సవ్యంగా ఎలా పనిచేయాలో అలాగే పనిచేస్తుంది. మీరు ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు మీరు మంచినీళ్ళు ఇవ్వలేదు అనుకోండి, మీరు అడగలేదు అనుకోండి, సాధిస్తాన చక్రం పనిచేయటం లేదు అని అనుకోకండి. వాళ్ళు అడిగితే ఇవ్వండి పర్వాలేదు, వచ్చేది బలవంతంగా మీరు మనుషులను తాగిల్ చేయదు వాళ్ళకి, బట్ అది ప్రమాదం అది. అంచేత అది సాధిస్తాన చక్రం, అంటే ఏంటి ప్రేమగా మర్యాదగా మనస్సులో ఎలాంటి విసుగు అంటే అది సహనమే ఇండైరెక్ట్గా, కానీ సహనం యొక్క ప్రాక్టికల్ స్వరూపం. ఓటు భరించడం, ఓటు భరిస్తూ ఎదుటి వాళ్ళని ఆనందపెట్టడం, అది స్వాధిష్టాన చక్రం అయ్యాక మణిపూరక చక్రము అగ్నిచక్రంలోకి వస్తాం. ఈ అగ్నిచక్రము 3 రకాలుగా పనిచేస్తూ ఉంటుంది. ఈ అగ్ని 3 రకాలుగా ఎలా పనిచేస్తూ ఉంటుంది అంటే, 1 భౌతిక జగత్తులో అగ్ని, మామూలు అగ్ని,
కుంపటి వెలిగిస్తాం ఇది, జ్యోతి వెలిగిస్తాం ఇది. ఇంకో రకమైన అగ్ని ఏంటి అంటే ఆలోచన తీవ్రత. గివ్ మీ బ్లడ్, ఐ విల్ గివ్ యూ ఫ్రీడమ్, సింపుల్ మాటలు. కానీ ఒక వ్యక్తి నోట్లోంచి వచ్చాయని మనకి ఎప్పుడు గుర్తుండి గుర్తుంది. ఆ పదాలు ఏం తప్పలేదు కదా, నువ్వు నిశ్చరిస్తే నేను నీకు స్వాతంత్రం ఇస్తాను అంటే ఆయన గొప్పే ఉందది, ఎవడైనా ఇస్తాడు. కానీ ఆ మాట అంతలో ఉన్నటువంటి అగ్ని ఉందే, మాటల ద్వారా వచ్చేటటువంటి అగ్ని, అది కొంతమందికే ఆ అగ్ని ప్రస్ఫుటితమవుతుంది. ఇప్పుడు గుర్తున్నా ఇది సెకండ్ వరల్డ్ వార్ లో చర్చిల్ వి ఫర్ విక్టరీ అన్నాడు. ఏముంది అందులో వి ఫర్ విక్టరీ అని తెలియదు ఆయనకి, చిన్నపిల్లలకు కూడా తెలుసు వి అనే అక్షరంతో విక్టరీ అనే పదము స్టార్ట్ అవుతుంది అని భావతవేదలు కలిగించింది. కానీ ఆ అగ్ని ఉంది అతనిలో, అంటే మాటల ద్వారా వచ్చేటటువంటి అగ్ని విక్టరీ, ఫ్రీడమ్, ఫ్రీడమ్. సుభాష్ చంద్రబోస్ అంటాడు అలాగే, ఫ్రీడమ్ ఈజ్ మై బర్త్ రైట్, స్వాతంత్రము నా జన్మ హక్కు. ఎవరన్నారు? ఎందుకంటే ఈ మాటలో పెద్ద గొప్పతనం లేదు, కానీ ఆ మాట అన్న వ్యక్తిలో ఆ మాటలు అంటున్నప్పుడు వాడి మనసులో ఉన్న ఆలోచనల భావ తీవ్రత మొత్తం కూడా ఆ శబ్దాలతో బయటకు వస్తుంది. ఇది దీక్ష అంటాం, మంత్రదీక్ష అంటాం. మంత్రదీక్ష అనేది మణిపూరిక చక్రం నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే ఏంటి, ఆ మంత్రాన్ని సాధన చేసిన వ్యక్తి ఆ మంత్రాన్ని తను సాధన చేస్తున్నప్పుడు వచ్చే ఆలోచన పరంపరలు అన్నీ కూడా ఆ మంత్రంతో పాటు సహజంగా ఇచ్చేస్తాడు. ఇచ్చేయటానికి ఏదో మ్యాజిక్ జరగాల, దానికి వీళ్ళు ఆధ్యాత్మిక శక్తి ఏమైనా ఉండాలి అంటే ఏం ఉండక్కర్లే. ఇప్పుడు బీ ఫర్ విక్టరీ అన్నాడు, ఏం ఆధ్యాత్మిక శక్తి ఉంది, ఏం లేదు, నేను గెలిచి తీరుతాను అనే సంకల్పం అతను ఉంది అంతే. అది ఆటోమేటిక్ గా ప్రేరేపించబడుతుంది తప్ప దానికోసం మీరు విశేష సాధనలు చేసి ఏమి చేయక్కర్లేదు. అదే భావం మీరు కూడా ఉపయోగించుకుంటూ ఉంటారు చాలా సార్లు. ఇది మణిపూరక చక్రము, దీని బీజము రన్ అన్నారు వాళ్ళు. కానీ బీజాలని మీరు గుర్తించక్కర్లేదు, మీ వాక్కులో ఆ శక్తి తీసుకురావాలి. ఎలా వస్తుంది మీ వాక్కులో ఆ శక్తి అంటే, చెప్పింది ఆచరించినప్పుడు, ఆచరించి చెప్పినదే ఆ శక్తికి కారణం అవుతుంది. దీని తర్వాత వచ్చేటటువంటి చక్రము అనాహత చక్రం. ఈ అనాహత చక్రము వాయుతత్వానికి సంబంధించింది. వాయుతత్వానికి సంబంధించింది అంటే అర్థం ఏంటన్నమాట, అన్ని చోట్ల వ్యాపించేటటువంటిది. అలాగే ఈ ప్రపంచం అంతా కూడా ఒక కుటుంబం లాంటిది, వసుధైక కుటుంబకం. విభేదంలో వస్తుంది, ప్రపంచం అంతా ఒకే కుటుంబం, కానీ ఒకే కుటుంబంలో ఉన్నవాళ్ళు ఒకే చోట ఉండటం లేదు కదా. పక్కపక్క ఊళ్ళల్లో ఉండొచ్చు, దూర దూర ప్రాంతాల్లో ఉండొచ్చు, ఉద్యోగ ధర్మాల కొద్ది, ఉద్యోగ అవకాశాల కొద్ది, అయినా వాళ్ళు ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళు ఎలాగో, ప్రపంచం అంతా భిన్న భిన్న ఇళ్లలో ఉంటున్న వాళ్ళందరూ కూడా ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళు అనేటటువంటి యూనివర్సల్ బ్రదర్హుడ్, అంత భాతృత్వము, దేవ భాతృత్వము అనే భావన మనలో పెంపొందించగలుచుకుంటే మనలో అనాహత చక్రము జాగృతమైనట్టే. ఓ సినిమా యాక్టర్ని పట్టుకుని అన్న అనగలుగుతున్న మనము విశ్వభాతృత్వానికి లోటే ఉంది, ఏది లోటు లేదు. తప్పు అని నేను అంటలేదు, మళ్ళీ విషభాతృత్వం ఉంది అని చెప్తున్నాను. అంతకంత మీరు అనవసరం కోపం తెచ్చుకోకండి. ఒక వ్యక్తిని అన్నాన్ని మనం మనస్ఫూర్తిగా పెంచగలిగినప్పుడు ఆ అన్నకు ఇంకో అన్న ఉన్నాడు, చూస్తారు అన్నారు అన్నారు పేపర్లో పడింది ఎంజీఆర్ కదా. అంటే ఇది విషభాతృత్వానికి చరణాలు. అంటే ఒక వ్యక్తిని మనకి ఏ విధమైనటువంటి సంబంధం లేకుండా కూడా ఒక తమ్ముడుగా ఒక అన్నగా మనం స్వీకరించగలుగుతున్నాము. ఆ స్వీకరించగలిగేటటువంటి టాలెంట్, స్వీకరించగలిగేటటువంటి భావన మీలో ఉంది అని చెప్తున్నాను నేను. అది అంటే అనాహత చక్రం కోసం మీరేం ప్రయత్నం చేయకండి, అనాహత చక్రం కూడా జాగ్రత్త అయిపోయింది మీది. అనాహత చక్రం తర్వాత విశుద్ధ చక్రం, పేర్లు మాత్రం మారితే కాస్త పేర్లు గుర్తుంచుకుంటే మీరు 10 మందిలో చెప్పారనుకోండి గాబరా పడతారు. నేను మా స్టూడెంట్స్ ఎక్కువ చెప్తాను, సైన్స్ అంటే అందరికీ తెలుసుకున్న విషయాన్ని తెలియని భాషలో చెప్పగలను అని. మీరు అన్నాం అనుకోండి, చిన్నపిల్లలు కూడా తెలుసు, హెచ్ 2 అన్నాం అనుకోండి పాపం ఇంట్లో వాళ్ళకి చాలా మంది తెలుసు, అంతే తేడా అంతే కదా. నీళ్ళు ఎలా ఉంటాయి, రంగు లేకుండా ఉంటాయి కదా, అదే అక్కడ చెప్పుకుంటాం. ఎంత గొప్పగా సైన్స్ చెప్తాం అనుకోండి, నీరు అంటే రంగు లేని ద్రవము, రుచి లేని ద్రవము, నీటిలో అన్నీ కరిగిపోతాయి, ఉప్పు నీటిలో కరుగుతుంది, ఇనుము నీటిలో కరగదు, ఇదే మేము చెప్తాం సైన్స్ లో ఉన్నా కదా. కానీ సైంటిస్ట్ చాలా గొప్పవాళ్ళం అంటాం. అంటే అర్థం ఏంటన్నమాట, సైన్స్ అంటే మనకి అందరికీ తెలుసున్న విషయాలను వాళ్ళకి తెలియని భాషలో చెప్పుకోవడం. అలాగే కొండల్ని గురించి అందరికీ తెలుసు, కానీ సైన్స్ ప్రకారం చెప్తున్నాం కదా. అంతే మిగతా వాళ్ళకి తెలియకుండా ఉండాలి అంటే విశ్వభాతృత్వం అని చెప్పాం. మనం ఏం చెప్తాం, అనాహత చక్రం అంటాం. వాళ్ళకి అర్థం కాదు, ఒకసారి మనకి అర్థం కాదు. వాళ్ళు మన బాగా సాయం చేసినట్టుంది ఉద్యోగంలో ఉంటాం అనుకుంటున్నాను. అదే చెప్తున్నా, సైన్స్ అంటే గొప్ప కదా మరి. ఏం ఇప్పుడు మీ విషయం ఎక్కడో ఇది యోగం చేసుకుని నడుస్తారు అంతే కదా. మరి సైన్స్ అంటే బిఎస్సీ డిగ్రీ ఇచ్చుకుంటూ సైన్స్ వచ్చినట్టు లెక్క, నాకు వీటి స్వభావం అడిగి తెలియదు. అలాగే అనాహత చక్రం, అనాహత చక్రం అయిన తర్వాత విశుద్ధ చక్రానికి వస్తాం. ఈ విశుద్ధ చక్రము ఆకాశ తత్వానికి సంబంధించింది. ఈ ఆకాశ తత్వానికి సంబంధించినటువంటి విశుద్ధ తత్వంలో శబ్దోత్పత్తి రహస్యం అసలు అక్కడ శబ్దాల ఉత్పత్తి. ఈ శబ్దాల ఉత్పత్తి, శబ్దాల ఉత్పత్తి ఎలా జరుగుతుందో, ఎందుకు జరుగుతుందో, లోకల్ కార్డ్స్ ఎక్కడున్నాయో అవేవి నాకు తెలియదు, మీకు తెలియదు. కానీ మాటలు, బ్రహ్మాండమైన మాటలు మనం మాట్లాడేయగలం కదా. ఇచ్చే విషయంలో చక్రం దానిలో అయ్యింది, లేకపోతే మాటలు ఎలా వస్తాయి? శబ్దాలు ఉత్పత్తి జరగాలి అంటే విషయ చక్రం జాగ్రత్త ఉండాలి. కానీ ఈ మాటలు ముందువాడు ఉన్నాడు అనుకోండి, గడులు విశుద్ధ చక్రం ఎందుకు మూతపడిపోయింది అని అర్థం. అంచేత ఈ చక్రాల గురించి తెలిసిన వ్యక్తి, సాధకుడు ఎవడైనా ఉంటే, నిజంగా తెలిసిన వ్యక్తి ఆ విశుద్ధ చక్రాన్ని సవరించగలిగితే మళ్ళీ మాటలు వచ్చిస్తూ ఉంటాయి వాళ్ళకి. అంచేత ఈ విశుద్ధ చక్ర జాగరణలో గురువు గారు చెప్పేది ఇక్కడ మనకి కాస్త పాయింట్ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మళ్ళీ పొద్దున్న చెప్పాను నేను, విశుద్ధ చక్రాన్ని మనం కొంచెం అతిగా ఉపయోగించుకుంటున్నాము. ఈ అతిగా ఉపయోగించేసుకుంటే కొంచెం మౌన ప్రక్రియ దీనికి కలుపుదాము అని. అంటే ఓవర్ యాక్టివ్ అయిపోయింది విశుద్ధ చక్రం, మిగతా శరీరాల్లోని ఏ భాగము ఎక్కువ చెప్పదలదు. కానీ ఈ ఓకల్ కాల్చి పొద్దున్న నిద్ర లేచిన దగ్గర నుంచి మాటలు 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 అలా వెళ్ళిపోతూ ఉంటాయి రాత్రి పడుకునేంత వరకు కదా. ఏ ఇద్దరు కలుసుకున్నా, ఏ ముగ్గురు కలుసుకున్నా ఆ మాటల ప్రభావాన్ని కాకుండా అవసరం అయినప్పుడే మాట్లాడటం కనుక మనం నేర్చుకుంటే విశుద్ధ చక్రానికి శాపము వరదానము ఇచ్చేటటువంటి శక్తి వస్తుంది అని గురువు గారు అంటారు. పాతంజలి యోగ శాస్త్రంలో చాలా స్పష్టంగా రాసిన్నాడు, మౌనము అన్నది కాదు అక్కడ ఇంపార్టెంట్. మౌనంగా ఉన్నా అవసరం వచ్చినప్పుడు మాట్లాడితే మౌనము అంగం కాలేదు అని. దీనికి మళ్ళా చాలా పౌరాణికాల్లో, పురాణాల్లో చాలా మంచి కథలు ఉన్నాయి. ఆహారం తీసుకుంటా నిరాహారంగా ఉన్నవాడు గురువాసు, ఫ్యామిలీతో ఉన్నా బ్రహ్మచర్యంగా ఉన్నవాడు కృష్ణుడు. కథ తెలుసు కదా, ఎవరైనా దాస్తూ ఉంటారు. అంచేత మనం ఆ విషయాల గురించి మనం పెద్ద చర్చలోకి వెళ్లకుండా టైం లేదు కనుక, అవసరమైనప్పుడు మాత్రమే మీరు మాట్లాడితే మీరు మౌనం పాటించినట్టే. కానీ మౌన సాధనలో నేను అవసరమైనప్పుడు మాట్లాడమన్నాను కదా అని అవసరం కల్పించుకుని మాట్లాడకండి. మౌన సాధనలో మాటలు అవసరం ఉన్నా కూడా మాట్లాడద్దు. అరగంటే కదా నేను ఉండమన్నది వారంలో 3 రోజులు, మిగతా అప్పుడు కూడా సాధ్యమైనంత వరకు మీరు మాటల్ని ఎంత కట్ చేయగలుగుతారో అంత కట్ చేయండి. కానీ మాటలు ఎప్పుడు కట్ చేయమన్నామో అలవాటు పడిపోయిన గల మాటలకి సడన్ గా మన మొహాలన్నీ కూడా షేక్స్పియర్ మొహాలుగా మారుతాయి. అలా షేక్స్పియర్ మొహాలుగా మారటం అంటే సీరియస్ గా అయిపోతాయి. నవమొహం ఉండవు, ఎప్పుడైతే మాట్లాడటం మానేస్తామో మొహం చాలా సీరియస్గా అయిపోతాయి. మొహాలు సీరియస్గా కాకుండా మౌనంగా ఉండటం నేర్చుకోండి మీరు. కాస్త నవమొహం దాస్తూ ఉంటే మంచిది. అది మౌనానికి కావాల్సినటువంటి లక్షణాలు, అవసరం ఉన్నప్పుడే మాట్లాడండి. కానీ మౌనంగా ఉన్నాం కనుక సీరియస్ అయిపోవద్దండి. సో సీరియస్నెస్ సాధకుల దగ్గరికి రాకూడదు, ఎప్పుడు నవ్వుతూనే ఉండాలి అనేది కూడా నేర్చుకోండి. అలా అని చెప్పి పక్కవాళ్ళు, ఆ పక్కింటి మా నాన్నగారి స్నేహితుడు ఒకటి ఉండేవాడు, అతని నవ్వుని నేను ఇమిటేట్ చేయలేను కానీ అతని నవ్వు సౌండ్ ఎలా ఉండేదంటే మెల్లిగా రైస్ అయ్యేది, మెల్లిగా రైస్ అయ్యి ఓ ఓ ఓ అని ఎక్కడికో వెళ్ళిపోయింది అనమాట ఆ సౌండ్. నాకు రాదు అది అత్యంత దీంతో అలాగే మమ్మల్ని అభ్యర్థన నేర్చుకున్నాను. కానీ తపట ఉత్పాటిస్తుంది మనస్ఫూర్తిగా, శరీరంలో ముఖాల్లో ఉన్నటువంటి బదులు అన్నీ కూడా పూర్తిగా ఇన్వాల్వ్ అయినప్పుడే నవ్వు 5-6 సంవత్సరాలకి ఒకసారి నవ్వుతామని నా డౌట్. పూర్తిగా నవ్వటం అసలు మనం మర్చిపోయాం ఈ మోడర్న్ సభ్య సమాజంలో. గట్టిగా నవ్వాలంటే భయం అసలు నవ్వకూడదేమో అని. గట్టిగా నవ్వండి పర్వాలేదు, గురువు గారు నవ్వారని చెప్పేస్తూ ఉందాం మనం. ఇది విశుద్ధ చక్రానికి సంబంధించినటువంటి మా ఇంట్లో ఉంటారు. అది ఇది స్థితిలో ఎక్కడానికి కూడా నేను ప్రయత్నం చేసి అభ్యర్థన లేదు, సౌండ్ రాకూడదు అంతే. దీని తర్వాత ఆజ్ఞా చక్రము. ఈ 2 చక్రాలే సాధకులకి ఈనాడు ముఖ్యము. ఒకటి, అవసరమైనప్పుడే మాట్లాడండి, నువ్వు ముఖంతో ఉండండి సాధ్యమైన వరకు, హాయిగా ఉండండి అందుకు చెప్పేది అంతకంటే ఏం లేదు. దాని తర్వాత ఆజ్ఞా చక్రానికి మనం ఎప్పుడైతే వెళ్తామో గురువు గారు చెప్పిన మాటలు, మహాత్ములు చెప్పిన మాటలు మన జీవితంలో ఎంత ఆచరణలో పెట్టగలుగుతున్నామో అన్నది రిపీటెడ్గా చూసుకోండి. కావాలని 4 రోజుల్లో అనేక సార్లు నేను రిపీట్ చేశాను, ఇన్నిసార్లు రిపీట్ చేసినా నేనే మర్చిపోతాను కిందకి వెళ్ళాక. ఇప్పుడే డీప్ బ్రీతింగ్ ఒకటి సహజ స్వభావం అయిపోవాలి మీకు. దాని తర్వాత ఈ ఆజ్ఞాచక్రం అంటే గురువు గారు చెప్పినటువంటి పనులలో ఎన్ని పనులు మనం చేయగలుగుతున్నాము అన్నది కాస్త ఆలోచించి చేయండి. అన్ని పనులు ఆలోచనలో గబగబ గాబరాపడి చేయొద్దు. ఆయన గురువు గారు చెప్పిన మొట్టమొదటి కార్యాన్ని 24 సంవత్సరాల తర్వాత ఆచరణలో మొదలెట్టడం పెట్టారు గురువు గారు అంతే కదా. 16 ఏట వస్తే 42 ఏట మొట్టమొదటిసారి గాయత్రి పర్వాలయం స్టార్ట్ చేశారు. అంటే మరి మీరు 24 సంవత్సరాల తర్వాత ఆచరణలో పెడతాం అనుకోండి, తేడా ఏంటి అంటే అక్కడ ఇక్కడ ఆయన 24 సంవత్సరాల కాలంలో ఆయన గురువు ఏమి చెప్పాడో దాన్ని ఆచరణలో పెట్టడానికి కావలసినటువంటి వనరులు సమకూర్చుకున్నాడు. ఆ విధంగా మీరు కూడా గురువు గారు చెప్పింది ఆచరణలో పెట్టడానికి ప్రతిరోజు కావలసిన వనరులు అవి సమకూర్చుకుంటూ ఉంటే ఏమీ అభ్యంతరం లేదు. మీరు కూడా 24 సంవత్సరాల తర్వాత ఆచరణలో పెట్టుకోండి అది నేను చెప్పాల్సింది. ప్రతిరోజు కూడా గురువు గారు చెప్పిన వాటిలో మనం ఏమి అందివ్వగలుగుతున్నాము అని అందులో చాలా సులభమైన మార్గం మీకు చెప్పాను నేను. ఇప్పుడు కూడా అందరూ సుఖంగా ఉండాలి అనే భావన కనుక మీరు చేసుకోగలిగితే ఆ ఒక్క భావన చాలు ఋషి సాంప్రదాయాన్ని తిరిగి భూమి మీద తీసుకొచ్చేస్తుంది. అందరూ సుఖంగా ఉండాలి అనే ఆలోచనలో మీరు ఏ శాస్త్రాలు చదవాలి, ఏ పుస్తకాలు చదవాలి, ఏ భాష రావాలి ఏమీ రావక్కర్లేదు. ఒక చిన్న భావన కంటిన్యూస్ గా కనుక మీరు మనసులో ఉంచుకోగలిగితే ఆజ్ఞాచక్రం జాగృతం అయినట్టే. అంటే అదే గురువు గారి ఆజ్ఞ, ఆయన ఏ పని చేసినా ఏం చేయదలుచుకున్నా ఆయన కోరిక ఏంటి అంటే అందరూ సుఖంగా ఉండాలి. ఎలా ఉండాలో నాకు తెలీదు, ఏం చేయాలో నాకు తెలియదు, కానీ అందరూ సుఖంగా ఉండాలనే ఆలోచన నేను ఆలోచించగలను కదా. ఆ ఒక్క ఆలోచనని కనుక మనం ఇంకో పని చేస్తున్నప్పుడు కాకుండా ఎప్పుడో 2 నిమిషాలు టైం పెట్టుకుని ఆ ఆలోచనని మీరు ఆలోచిస్తూ ఉంటే ఆజ్ఞాచక్రం మెల్లమెల్లిగా జాగృతం అవుతుంది. సహస్రార చక్రం గురించి మనం ఏం గాబరా పడక్కర్లేదు, మన సహస్రార చక్రము పూర్తిగా జాగృతం అయింది. ఎందుకంటే సహస్రార చక్రం యొక్క అర్థం ఏం చెప్పారు అంటే చాలా విషయాలు 1000 విషయాలు మనకి తెలిసి ఉండటా అని. ప్రతి మనకి రష్యాలో ఏం జరుగుతుందో, అమెరికాలో ఏం జరుగుతుందో, పక్క ఊళ్ళో ఏం జరుగుతుందో తెలియదు, కానీ మిగతా మనకి తెలుసు. చాలా దూర దూర ప్రదేశాల సంగతులు మనకు తెలుసు. అంచేత ఈ విధంగా సహస్రార చక్రం దాంట్లో అదే జాగృతమైంది. అన్నిటికంటే సహస్రార చక్రం యొక్క గొప్పతనం ఏంటి అంటే కారణ జగత్తుకి డైరెక్ట్ లింక్ ఉంది సహస్రార చక్రానికి. ఈనాడు మన గురుదేవులే కాకుండా అనేక మంది గురువులు ఆ కారణ జగత్తులో విపరీతమైనటువంటి కోలాహలాన్ని, ఆ కోలాహలం ఎందుకు అంటే మన సహస్రారం ద్వారా మన బ్రహ్మరంధ్రం ద్వారా వాళ్ళ ఆలోచనలు ప్రవేశించడానికి. అందువల్ల మౌనం ఉండడం అనేది కూడా, అరగంట మౌనం ఉండడం అనే దాంట్లో అంతరార్థం ఒకటి మీ విశుద్ధ చక్రాన్ని కంట్రోల్ చేయడమే కాకుండా కారణ జగత్తులో ఆ మహానుభావులు చేసే ప్రక్రియలన్నీ కూడా మనం మౌనంగా ఉంటే తప్ప అర్థం కావు. కనుక ఇవంతా మనం చేస్తూనే ఉన్నాం. ఇందులో మనం చేయింది ఏముంది, ఒక విశుద్ధి చక్రమే ఒకసారి గందరగోళం అవుతూ ఉంటుంది. అంటే ఏంటన్నమాట, వాక్ గురువు గారు ఏ స్థితిలో వాక్ని ఉపయోగించుకోమన్నారో ఆ స్థితిలో మనం ఉపయోగించటం లేదు, కానీ మిగతా అంతా మనం చేస్తున్నా ఉన్నాం. కనుక ఆ షట్చక్ర జాగ్రత్త పూర్తి అయినది. తర్వాత చక్రం ఈ కలబొమ్మల మధ్య ఉన్నదాన్ని ఆజ్ఞా చక్రం, 2 ఎన్నెముక మీద ఉన్నటువంటి 5 5 + 2 7 పుష్కం వచ్చినవారు స్థిరించాలనుకుంటున్నారు. అందులో ఏంటంటే కొంతమంది ఇప్పటికీ కూడా నిధి ఎక్కడుంది అని వేటకి బయలుదేరుతూ ఉంటారు. అలాగా 7 నిధులు మీరు పొందేటటువంటి చాలా పెద్ద రహస్యం నేను చెప్పేబోతున్నాను, జాగ్రత్తగా వినండి. మీరు మిస్ అవుతే మళ్ళీ మీకు 7 నిధులు దొరకదు, సాధారణంగా అది ప్రమాదం. షట్చక్ర జాగరణ గురించి నేను మీకు చెప్పాను కదా, ఏం చేస్తే షట్చక్ర జాగరణ అవుతుంది అంటే మౌనంగా ఉండడం, ఆనందమైనటువంటి ముఖాకృతి కలిగి ఉండడం, నవ్వుముఖంగా ఉండడం. దాని తర్వాత ఏం చెప్పాను నేను, గురువు గారి కార్యక్రమాలలో మనం ఏ పని చేపట్టగలము, ఏ పని చేపట్టలేము అనుకుంటే 1-2 నిమిషాల పాటు అందరూ సుఖంగా ఉండాలి అనే కోరికను మీరు కోరుకుంటే ఆ షట్చక్రాలన్నీ కూడా జాగృతం అయిపోతాయి. కారణాలు కూడా వివేచన చెప్పాను కదా, కానీ ఆ పేర్లు మీరు తెలుసుకుంటుంటే మీరు శాస్త్రజ్ఞులు అవుతారు. పేర్లు తెలియకపోతే మామూలు మనుషులుగా ఆ రాష్ట్రాలు పొందుతారు, సైంటిస్ట్ మామూలు మనుషులు కూడా. అలాగే మధ్యలో ఎక్కడో చెప్పేస్తాను నేను నిధి రహస్యం అంటే మీరు చాలా సీరియస్గా ఉంటాయని నాదం లేదు, అలా అని మీరు మనం సీరియస్గా పెట్టద్దు, నవ్వుతూ ఉండండి. ఒక ఊళ్ళో ఒక స్నేహితుడు ఇంకో స్నేహితుడి దగ్గర అప్పు అప్పు పుచ్చుకున్న మరుక్షణం స్నేహం పోతుంది కదా. అంచేత ఆ స్నేహితుడు ఈ స్నేహితుడు మొహం చూపించడం మానేశాడు. అంచేత తిరిగి డబ్బు ఇవ్వాల్సి వస్తుంది అని రాజుగారి దగ్గరికి వెళ్ళాడు. ఇలా నా దగ్గర ఏదో కొంత డబ్బు తీసుకున్నాడు, చాలా పెద్ద అమౌంట్ ఇస్తుంది, రాత్రి రాజు వరకు వెళ్ళాడు కదా మరి ఇవ్వడం లేదు అని. అంటే రాజుగారు ప్రూఫ్ సాక్ష్యాలు ఏమైనా ఉన్నాయా అని. స్నేహితుడు అండి, స్నేహితుడి దగ్గర సాక్ష్యాలు ఏంటండి, నువ్వు వీరబ్రహ్మం గారికి పర్వాలేదు నువ్వు జీవిచరిత్ర, మనిషి మనిషి నమ్మడు కాగితాన్ని నమ్ముతాడు అని చెప్పాడు. మరి అదే మరి మంచి పుస్తకాలు చదవకపోవటం వల్ల వచ్చే బాధ, నువ్వు నమ్మే స్నేహితుడిని నేనేం చెప్తాను, సాక్ష్యం లేదే అలా అని. సరే ఒక పని చేయాలి, నేను రేపు పూర్వకాలం రాజులు ఆ కోటలోనే కూర్చుని ఉండేవాళ్ళు కాదు, నగరానికి వస్తూ ఉండేవాళ్ళు, చూస్తూ ఉండేవాళ్ళు, ప్రజలు బాధలవి చూస్తూ ఉండేవారు. నేను ఎక్కిన ఏనుగు మీద నువ్వు కూడా ఎక్కువ, మీ స్నేహితుడు ఇల్లు ఎక్కడుందో అక్కడి నుంచి పక్క నుంచి వెళ్దాం అన్నాడు. నీ స్నేహితుడు కనుక కనిపిస్తే నాకు చెప్పు అని సరే కూర్చోబెట్టుకున్నాడు ఎనుక మీద అతన్ని వెళ్ళారు అతనికి దాకా. అప్పుడే ఆ స్నేహితుడు పాపం డాబా మీదకి వచ్చి మొహం కడుతుంది. రాజుగారికి చెప్పి ఆత్రులతో అదిగో అతనే నా స్నేహితుడు అన్నాడు. అంటే రాజుగారు కూడా వెళ్ళిపెట్టి అతనేనా అన్నాడు. చూస్తున్నాడు ఇతను అవును అతనే అన్నాడు అంతే ఏం లేదు వెళ్ళిపోయాడు. సాయంత్రం అతను వెతుక్కుంటూ వచ్చాడు ఆ స్నేహితుడు ఈ స్నేహితుడి ఇంటికి. ఏంటన్నాడు ఏం లేదు నీకు రాజుగారు ఇంత పరిచయం నాకు తెలీదు నేను కొంచెం డబ్బు ఇవ్వాలనుకుంటున్నాను నా